ఇప్పుడే మళ్ళీ మీకు చెబుతున్నాను, మీకు చెప్పకుండానే నేను పని చేశాను, కొంతమందిని పంపాను, వాళ్ళు వెళ్ళి ప్రయాగం వరకు రోడ్లు వేసొచ్చారు, రోడ్లు బాగుపడ్డాయి, రోడ్డు అటు ఇటు బావులు తవ్వించారు, చెరువులన్నీ పూడిపోయినవన్నీ తీయించారు, మంచినీళ్లు పెట్టించారు, ఆహార పదార్థాలకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేశారు, వంటశాలలు ఏర్పాటు చేశారు, ప్రయాణానికి ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేశారు మన వాళ్ళు. ఇప్పుడు మనమందరం బయలుదేరదాం, సుముహూర్తంలో బయలుదేరదాం, వెళ్ళి రాముణ్ణి బతిమాలికడికి తీసుకొద్దాం. రాముడి కోసం వెళ్ళే వాళ్ళకి కష్టం ఉండకూడదు కనుక రోడ్లు బాగు చేయించాను నేను. రాముడి పని మీద వెళ్ళేవాడు ఎప్పుడు సుఖంగా ప్రయాణం చేయాలట. రామా రామా అనుకుంటూ వెళ్ళేవాడికి కష్టం ఎందుకు ఉండాలి? రాముడి కోసం వెళ్ళేవాడికి ఆకలి ఉండకూడదు. అందుకే అన్ని ఏర్పాట్లు చేశాను. రేపే, ఇంకెందుకు ఆలస్యం? వనములకు బయలుదేరడానికి ఇంకా ఆలస్యం వద్దు, టుమారో మనం బయలుదేరుతాం. రేపు బలాలు సిద్ధం చేయి రాముడి దగ్గరికి వెళ్ళడానికి, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా. ఇంక ముహూర్తం వద్దన్నాడు ఆయన. ఎందుకని? రాముడి కోసం బయలుదేరడం కంటే ముహూర్తం ఏమిటి? రామ అనే నామస్మరణమే గొప్ప ముహూర్తం అని. అనగానే వచ్చిన వాళ్ళు అందరూ సంతోషించారు, వాళ్ళు వీళ్ళు కాదు, ఎలాగో వశిష్ఠాదులు మహాత్ములు, వాళ్ళకి అన్నీ తెలుసు కనుక వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. సుమంత్రుడు పొంగిపోయాడు, తక్కిన ప్రధానమంత్రుడు సంతోషించాడు, పౌరులంతా భరతుడి లాంటి సోదరుడు ఉండడు, భరతుడి లాంటి ఉత్తముడు లేడని కీర్తించారు. ఆ పిచ్చి తల్లికి ఇంత మంచివాడు ఎలా పుట్టాడో అని కొందరు అన్నారు. అంతే అంతే అంతే, ముళ్ళ చెట్లకు కూడా మంచి మంచి పళ్ళు కాయవు అని కొందరు అన్నారు. మారేడు చెట్టుకు ముళ్ళు ఉంటాయి కానీ మారేడు ఆకులు ఎంత గొప్పవి, మారేడు పళ్ళు ఎంత గొప్పవి, పళ్ళు తీగ ఉంటాయండి. మారేడు పళ్ళు బాగా పండాక ఆ గుజ్జు తీసి మజ్జిగలో కలిపి జ్యూస్ చేస్తారు, అవి తాగితే వేసవకాలంలో వడదెబ్బ తగలదు. మీరు కావాలంటే తాగి ఎండలోకి తిరగండి, ఏమవదు, కడుపులో మంట రానివ్వదు. మారేడు పళ్ళు అంత రుచినవి, పండిన మారేడు పళ్ళు అగస్త్యుడు భార్యతో కలిసి తినేవాట. కానీ దానికి ముళ్ళు ఉండవు మరి, ఇది అంతే. అలాగే కొన్ని నారింజ చెట్లకి బత్తాయి చెట్లకి కూడా ముళ్ళు ఉంటాయి, ముళ్ళున్నా మంచి పళ్ళు వస్తాయి అన్నమాట. అలాగా కైక ముళ్ళ చెట్టు, ఆ ముళ్ళ చెట్టుకు వచ్చిన మంచి పండు భరతుడు అని కొందరు అనుకున్నారు. తెల్లవారింది, మంచి రథం సిద్ధమయ్యింది. ఈ రథం మీద భరతుడు కూర్చున్నాడు, భరతుడికి ముందు పురోహితులు బయలుదేరారు, పురోహితుల వెనక అతను మంత్రుడు, మంత్రుడు వెనక అతను భరతుడు, శత్రుఘ్నుడు, వారితో పాటు కౌశల్యాదులు, ఇవి కాకుండా ఏనుగులు 9,000 ఏనుగులు ప్రయాణానికి సిద్ధమయ్యాయట. గొప్ప గొప్ప వాళ్ళు ప్రయాణించడానికి. నవనాగ సహస్రాణి, నవ అంటే 9, సహస్రాణి అంటే 1,000, 9,000 ఏమిటి? నాగ, నాగ అంటే ఏనుగండో. అందుకే నాగేంద్రము అని ప్రయోగించారు ఎవరు, గజేంద్ర వక్షంలో, విఫల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి. అక్కడ నాగేంద్రం అంటే గజేంద్రం అని అర్థం. సంస్కృతంలో నాగశబ్దమునకు పాము ఏనుగు అని అర్థం. అందుకనే శ్రీకాళహస్తిలో స్వామిని ఏమని పిలుస్తారు, నాగఫణి అంటారు ఆయన్ని. అంటే గజ ఫణి శ్రీకాళహస్తి అనమాట. కాకపోతే హస్తికాళం అయింది, అటు వచ్చి నాగఫణి అంటే. ఈ విధంగా మహానుభావుడు 9,000 ఏనుగుల మీద బయలుదేరారు. ఇది కాక 60,000 రథములు. మనం నామినేషన్కి గట్టిగా 10 కార్లు పెడితే గొప్ప, మళ్ళీ మధ్య ఎలక్షన్ కమిషన్ చివాట్లు పెడుతోంది. కానీ ఆ రోజుల్లో 60,000 రథాలు రాముడి కోసం బయలుదేరారు. ఎందుకంటే రాముడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినవాడు, దిక్మాల ఎలక్షన్స్ రేపు. ఇవి కాక 100,000 గుర్రములు, అంటే 100,000 ఎక్కిన సైనికులు వస్తారట. 100,000 గుర్రాల మీద ప్రయాణం అంటే ఒకసారి ఆలోచించండి. ఇలా అందరూ బయలుదేరారు. దారి పొడుగుతూ అందరూ ఎవరుకుంటున్నారో తెలుసా, మన భాగ్యం భాగ్యం, మనం కొంతసేపు ప్రయాణం చేసి, అంటే కొన్ని రోజులు ప్రయాణించి రాముడి దగ్గర గడతాం. ఆజానుబోహుడు తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడు, నీలమేఘఛాయ శరీరుడైన రామచంద్ర ప్రభువుని దర్శనం చేసుకుంటాం, ఆయన కాళ్ళు పట్టుకుంటాం, బ్రతిమాలుతాం, బతిమాలి మన నగరానికి తీసుకొస్తాం, మళ్ళీ మహాత్ముడు రాముడు మనకి ప్రభు అవుతాడు అనుకుంటూ వెళ్ళారు. ఈ సేన క్రమంగా నడిచి 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 గంగా తీరం చేరింది. అప్పుడు భరతుడు, ఇంక ఇప్పటికీ అలిసిపోయాం మనం, చీకటి కూడా పడుతోంది, ఈ పూట ఇక్కడ విడిది చేద్దాం, ఏనుగుల్ని గుర్రాలని వీటన్నిటినీ కూడా నదులలో స్నానం చేయించి నీళ్లు తాగించండి, మనం కూడా మంచి నీళ్లు తాగి స్నానాలు చేసి ఈ పూట ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం, పొద్దున్నే సంకల్పం చెప్పుకుని గంగా స్నానం చేసి నాన్నగారు దశరథుడికి జలతర్పణాలు ఇచ్చి వెడదాం అన్నాడు ఆయన. ఆ ఒడ్డునే శృంగిబేరపురం ఉన్నది. ఆ శృంగిబేరపురం దగ్గర ఉన్నటువంటి గుహుడి చూశాడు, వెంటనే తన వాళ్ళని నిలబిలిచాడు. ఒరే ఒరే ఇలా రండిరా సైనికుల్లారా అన్నట్ట. గుహుడి సైనికులు దగ్గరకు వచ్చారు. అవతల చూడండి, నదీ తీరంలో మహాసైన్యం కనపడుతున్నది. ఆ సైన్యములకు కోవిదార ధ్వజం కనపడుతోంది, అంటే కాంచన ధ్వజం, ఎర్ర కాంచనం అంటారు. ఎర్ర కాంచన వృక్షం యొక్క ధ్వజం జెండా మీద ఆ చిహ్నం కనపడుతోంది. సందేహం లేదు, ఇది ఇక్ష్వాకు వంశస్థులది. ఇక్ష్వాకులు తమ జెండా మీద ఎర్ర కాంచనాన్ని పెట్టుకుంటారు. అంటే ఈ వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకు వంశస్థులు. ఆ వచ్చిన వాళ్ళు మరెవరో కాదు, భరతుడే వచ్చి ఉంటాడు, రామ సోదరుడు. దశరథ మహారాజు గారి రాజ్యం తనకి దక్కగానే ఈ రాజ్యం శాశ్వతం అవ్వాలి, ఇంకా రాముడు అడ్డం ఉండకూడదని రాముడు అడ్డు తొలగించుకోవడానికి ఈ సైనికులతో వచ్చి ఉంటాడు ఈయన. అయినప్పటికీ మనం తొందరపడకూడదు, తొందరపడి యుద్ధానికి వెళ్ళకూడదు. నేను మెల్లగా అతని దగ్గరికి వెళతాను, మంచి మాటలు మాట్లాడి భరతుడి అభిప్రాయం తెలుసుకుంటాను. రాముడి మీద భక్తితో వచ్చాడా, రాముడితో యుద్ధానికి వచ్చాడో తెలుసుకుంటాను, కబుర్లో పెడతాను. ఎందుకైనా మంచిది, మన వాళ్ళు మొత్తం సైనికులు హేమహేమీలంతా ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. ఒకవేళ వీళ్ళు దుర్బుద్ధితో వస్తే 500 నావల మీద, ఒక్కొక్క నావ మీద 100 మంది పడవల్లో ఉండి బాణాలతో వెళ్ళి కొట్టేయండి, పర్వాలేదు. మిగతా వాళ్ళు చెట్ల చాటు నుంచి యుద్ధం చేద్దాం, చావోరేవో తెలుసుకుందాం. అయితే భరతుడు సైన్యమైనా నశించాలి, మనమైనా నశించాలి, రాముడికి మాత్రం ఎంత కూడా కష్టం కలగకూడదు. అంటే రాముడు అంటే అంతభక్తి, ఈ భక్తి ఎక్కువైపోవడం వల్ల భరతుడి మీద అనుమానం పెరిగిపోతుంది. వచ్చింది ఇప్పుడు భరతుడు ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ అందరూ అనుమానించడమే. ఆఖరికి పాపం దశరథుడు, నీ కొడుకు నాకు పిండం పెట్టకూడదు, నిజంగా రాముడి రాజ్యం కోరితే అన్నాడు ఆయన. ఆయన కోరలేదు కాబట్టి పిండం పెట్టాడు అనుకోండి, వేరే విషయం. కౌశల్య దెప్పడమే, ఇంకో మంత్రుడు దెప్పడమే, ఈ గుహుడు దెప్పడమే, లక్ష్మణుడు దెప్పాడు, భరద్వాజుడు దెప్పాడు, ఇన్ని దెప్పుళ్ళు వీరు కూడా ఏ ముప్పు లేకుండా తప్పించుకున్నాడు భరతుడు పాపం రామానుగ్రహం వల్ల, రామానుగ్రహం వల్ల. ఇప్పుడు భరతుడు నిజంగా మంచి పని మీద వస్తే, అంటే రాముడి మీద భక్తితో వస్తే మాత్రం ఆయన్ని పడవల మీద ఎక్కించుకొని సైనికులతో పాటు గంగానది దాటిద్దాం. మంచి బుద్ధితో వచ్చాడా, సద్బుద్ధితో వచ్చాడా గంగ దాటతాడు, లేదా ఈ గంగ దగ్గరే మునిగిపోతాడు అనుకుంటూ వాళ్ళందరినీ సిద్ధం చేసి వీరులందరినీ మహాత్ముడు గుహుడు భరతుల దగ్గరకు వచ్చాడు. తేనె, కండ చక్కెరలు, ఇంకా మంచి రకరకాలైన పట్టు వస్త్రాలు, జింక చర్మాలు ఇవన్నీ పుచ్చుకొని, కానుకలన్నీ పుచ్చుకొని దగ్గరకు వచ్చి ఆ కానుకలన్నీ సమర్పించి వినయంగా నమస్కరించి, భరత కాకుత్సవం శితలక ఏష జ్ఞాతి సహస్రేణ స్థపతి పరివారిత కుశలో దండకారణ్యే వృద్ధో భ్రాతుశ్చ దేశక. మీ అన్నయ్య అయిన శ్రీరాముడికి నేను ఆప్తమిత్రుణ్ణి, రాముడు అంటే నాకు ప్రాణం, రాముడు చిన్నప్పుడు నేను కలిసి చదువుకున్నాం, మీ దర్శనానికి వచ్చాను, ఈ ఫలమూలాలు స్వీకరించు. ఎందుకు వచ్చావో చెప్పు, ముందు ఆతిథ్యం స్వీకరించు, ఈ రాత్రి ఇక్కడ గడుపు అని పలికి, ఆ తర్వాత కొంచెం ఇతని మనస్సు నుంచి ఏం మాటలు వస్తాయో చూద్దామని కూర్చున్నట్టు నిశ్శబ్దంగా. భరతుడు పొంగిపోయాడు, రాముడికి ఆప్తమిత్రుడు వచ్చాడంటే రాముడే అనుకున్నట్టే. మహాత్మా, నిన్ను చూస్తూ ఉంటే రాముడిని చూసినట్టు అనిపిస్తోంది. మా రామచంద్రుడు నీ వల్ల గంగానది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాడు అని నేను సుమంత్రుని ద్వారా విన్నాను. మా రాముడు ఎక్కడున్నాడు, అతన్ని చూడాలి. నీకు మాత్రమే రాముడు ఎక్కడున్నాడో బాగా తెలుసు, దయతో రాముడిని చూపించు, చూపిస్తే నేను సంతోషిస్తానడు. కానీ నాయన, నువ్వు నిజంగా రాముడి మీద భక్తితో వచ్చావా? నిజంగా భక్తితో వస్తే మా పల్లె వాళ్ళమందరం కూడా ఉంటాం, నీకు సేవ చేస్తాం. అది కాక దుర్బుద్ధితో రాలేదు కదా, నాకెందుకు శంకగా ఉంది అన్నాడు ఆయన. నీవే బుద్ధితో వచ్చావు, రాముడి దగ్గరికి రావడానికి కారణం ఏమిటని అడిగాడు ఆయన. వస్తే ఎంత సైన్యంతో ఎందుకు వచ్చావు? సైన్యం లేకుండా వస్తే ఎంత అనుమానించట, ఈ సైన్యంతో వచ్చినప్పుడు నాకు అనుమానం అనగానే, నిషాదరాజా, నాదో విషాదగాథ, లేకపోతే ఏమిటి కర్మయోగం? కాకపోతే మా భూత్సకాలో యత్కష్టం నమాంసింకితుమర్హసి, నన్ను పొరపాటును కూడా రాముడికి వ్యతిరేకిగా మనస్సులో భావించకు. అసలు రాముడికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మనస్సులోకి రాకూడదు, ఆ దుస్థితి రాకూడదు. నాకు జ్యేష్ఠ సోదరుడు, తండ్రితో సమానుడైన రామచంద్రుడు నా ప్రభువు, నా దైవం, ఆయన్ని బతిమాలి బామాలి తిరిగి మా రాజ్యానికి పట్టుకుపోయి ఆయన సేవ చేసుకోవాలని వచ్చాను. అంతే తప్ప నాకు మరో దుర్బుద్ధి లేదనగానే ఎంత ఆనందపడిపోయాడో గుహుడు. ఇప్పుడు నేను పరమానందం పొందుతున్నాను. మీ ఇక్ష్వాకు వంశస్థులలో అపవిత్రులు పుట్టరు, పాపాత్ములు పుట్టరు. ఒక రాస్తే ఒకడు కోరుకునే వాళ్ళు ఉంటారు. భరత కుమార, నువ్వు ధన్యాత్ముడివి, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కోరుకోకుండా ఇంత రాజ్యం నీ దగ్గరకు వస్తే ఈ రాజ్యం నాకు వద్దు, ఈ రాజ్యం రాముడికే పూజ్యమని అంటకట్టడానికి వచ్చావంటే, త్యజించడానికి వచ్చావంటే, రాజ్యం త్యాజ్యం అన్నావంటే నీవెంత మహాత్ముడు అర్థమయ్యింది. ఇప్పుడు మీ వల్ల మీ వంశమే కాదు భూమి కూడా తరిస్తుంది. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో, మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు ఉదయమే మిమ్మల్ని అందరినీ పడవల మీద ఎక్కించుకుని గంగానది దాటిస్తాను. ఏనుగులు, గుర్రాలు, రథాలు సమస్తం అవతల ఒడ్డుకు వెళ్ళి ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆయన. అరణ్య సంచారం బాగా అలవాటు కదా ఆయనకి. అనగాని ఉట్టి పడవల మీద ఎక్కించుకుని అవతలకి దాటించడం కాదు, మాతో పాటు రాముడు ఉన్న చోటికి రావాలి, రాముడిని చూపించాలి, రాముడి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించమన్నట. సందేహం లేకుండా రామచంద్ర ప్రభువు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక్కడే పడుకున్నాడు. ఇదిగో ఈ చెట్టు కింద పడుకున్నాడు. ఈ చెట్టు దగ్గర ఆకులు వేయబడిన పరుపు మీద పడుకున్నాడు. లక్ష్మణుడు కత్తి పట్టుకుని కాపలా కాశాడు. అప్పుడు నేను అన్నాను, లక్ష్మణ నేను కాపలా కాస్తాను, చతురంగ బలాలు వచ్చినా జయిస్తాను, నువ్వు పడుకో అంటే మా తండ్రి కంటే గొప్పవాడైన ధర్మాత్ముడైన రాముడు కటిక నేల మీద ఆకుల మీద పడుకుంటే నాకేం నిద్ర వస్తుంది అని పాపం ఎంతో దుఃఖించాడు. నిజంగా చెబుతున్నాను, లక్ష్మణుడికి అంత ప్రేమ, అతను పరమ దుఃఖం చెందాడు. ఆ రాత్రి అంతా మేము కబుర్లు చెప్పుకుంటూ గడిపాం, నేను, మీ మంత్రి సుమంత్రుడు, నాతో పాటు లక్ష్మణుడు, మేము ముగ్గురం ఉన్నాం, మిగతా వాళ్ళు నిద్రపోయారు. ఎంతమంది రాత్రంతా నిద్రలేక జాగ్రత్త చేశాం. పౌరులు మాత్రం దూరంగా నిద్రపోయాక తెల్లవారుజామున మర్రిపోలు తెప్పించుకుని జటాజోటాలు ధరించి ప్రజలకు తెలియకుండా రహస్యంగా రామచంద్రుడు ఈ పడవలెక్కి అవతలోటు వెళ్ళిపోయాడు. ఇదిగో ఇక్కడే పడుకున్నాడు అనగానే వెంటనే భరతుడు అక్కడికి వచ్చాడండి. వచ్చి, ఏది, ఈ చెట్టు కింద పడుకున్నాడా? అవునవును, ఇదిగో ఇక్కడ ఆకులు ఇంకా కనపడుతున్నాయి, ఆకుల్లో కొన్ని ఎండిపోయాయి, కొన్నింటి మీద సీత పడుకున్నది అని తెలుస్తోంది. ఎలా తెలుస్తోందిట? సీతాదేవి ఒంటికొన్న నగల్లో కొన్ని రాళ్ళు ఊడెక్కడ పడ్డాయిటండి. సీత యొక్క శరీరం మీద ఉన్న బంగారపు రసం ఆకులు కంటుకుంది. పాపం సీతామాత ఈ ఆకుల మీద పడుకుందా, ఈ కొమ్మల మీద పడుకుందా, ఈ కొమ్మలు గుచ్చుకుని ఉంటే ఎంత బాధపడిందో, మా రాముడి వీపు ఇక్కడ గుచ్చుకున్నట్టుంది. అందుకే రాముడు పడుకున్న చోట ఆకులు కొమ్మలు బాగా లోతుకు దిగాయి, ఎందుకంటే రాముడు కొంచెం బరువు ఉంటాడు సీత కంటే కనుక. అందువల్ల కొమ్మలు విరిగిపోయి ఉన్నాయి అని ఆకులు కళ్ళకు అద్దుకొని పరమ దుఃఖం పొందిపోయాడు కాసేపు. ఆయన తృణశయ్యం మీద ఇలా పడుకున్నారా అని ఏడ్చాడు. ఆయన ఆ ఆకులు నెత్తి మీద వేసుకున్నాడు. రాముడు పడుకున్న ఆకులు నెత్తి మీద వేసుకోవడం అంటే ఏమిటి? మాటల రామ పాదధూడి శిరస్సు మీద పడినట్టు. అందుకే ఆ మహాత్ముడు కాసేపు అలా వేసుకున్నాడు. ఆయన ఈ దుఃఖం చూడగానే మరింత గౌరవం కలిగిందండో ఈ గుహుడికి. అన్నగారి కోసం ఎంత విలపిస్తున్నాడు, ఈ భరత వంశం ఎంత గొప్పది, ఈ భరతుడు అతని వంశస్థులు ఎంత గొప్పవాళ్ళు. అంతే, మరు వంశంలో మహాత్ములు తప్ప పాపాత్ములు పుట్టదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ భరతుడికి ఇంకో అనుమానం వచ్చింది, రాముణ్ణి బతిమాలి వెనక్కి తీసుకొద్దాం, సింహాసనం మీద కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను. కానీ గుహుడు ఏం చెబుతున్నాడు, మర్రిపాలు తలకి రాసుకుని జడలు ధరించాడు, నారచీరలు కట్టుకున్నాడు, జటాజోటములు ధరించిన తర్వాత వనవాసం మాని వెనక్కి రారటండి. వానప్రస్థులకు నియమం ఉంది, జడలు ధరించినంత వరకు ఇతరుల మాట వింటారు. ఒక్కసారి జడలు ధరించారా ఇంకా వాళ్ళని మెడలోంచి వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. లోపల అనుమానం వచ్చేసింది ఆయనకి. రాశారు సుస్పష్టంగా వాల్మీకి, జటాజోట ధారణం అనే మాట నా హృదయాన్ని గాయపరుస్తోంది, నాకు శంక కలుగుతోంది, ఇంకా రాముడు రాడేమో 14 ఏళ్ళు అయ్యేదాకా. అంటే దీన్ని బట్టి వనవాసానికి వెళ్ళే ముందు జడలు కంపల్సరిగా ధరించాలి. ఆ ధరించాలంటే మర్రిపోలు రాసుకోవాలి, రాసుకుంటే జడలు అట్టగడతాయి, అట్టగట్టాక మూడేసుకుంటారు. ఒక్కసారి మూడేసుకుంటే వాళ్ళు అనుకున్న పని అయ్యేదాకా సన్యాసం విడిచి వెనక్కి రారు అని కొంచెం మనసులో బెంగ పెట్టుకున్నాడు. అయినా మళ్ళీ ధైర్యం ఏమిటి, కాళ్ళ మీద పడిన తర్వాత కాళ్ళ ధూళి శిరస్సును ధరించాక నా అభ్యర్థన మన్నించకుండా ఉండడు రాముడు. రాముడికి సోదర ప్రేమ, భక్త ప్రేమ ఉంటుంది, భక్త పరాధీనుడు కాబట్టి నా మాట వింటాడేమో అని మళ్ళీ అనిపించిందిట. మొత్తం మీద రాత్రి గడిపారు వాళ్ళు. పొద్దుటే శత్రుఘ్నుడి దగ్గరకు వచ్చాడు భరతుడు. శత్రుఘ్నోత్తిష్ట కింశేషే నిషాదాధిపతిం గుహం శీఘ్రమానయ భద్రంతే తరయిష్యతి వాహిని. శత్రుఘ్న, ఉత్తిష్ట లే, ఇంకా నిద్రపోతున్నావా నాయన? శుభమవుగాక అంటే శుభప్రభాతం. ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అంటున్నామే, అది గుడ్ మార్నింగ్ ఇంకో మార్నింగ్ కాదు, అది శుభప్రభాతం లేపు లే. రాముడి కోసం మనం ప్రయాణం అయితే ఇంకా ఎలా నిద్రపోతున్నాం అన్నట్ట. రాముడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన్ని తీసుకురావాలి. నువ్వు ఇక్కడ దర్జగా నిద్రపోతున్నావా అని ఒక వ్యంగ్యం అందులో. వెంటనే శత్రుఘ్నుడు లేచి కూర్చుని ఆయన ఏమన్నాడు తెలుసా, జాగర్మి నాహం స్వపిమి, నేను నిద్రపోవటంలా మెలుకుగానే ఉన్నాను, బాధతో కళ్ళు మూసుకున్నాను అన్నాడు ఆయన. నిజమే అది, ఆయన నిద్రపోవట్లా. నాకు ఒక శిష్యుడు అన్నాడు అండి, అలా అనగానే లేచి, నేను నిద్రపోవట్లేదు గురువుగారు, వాడు గుర్రకు పెట్టడం నాకు కనబడుతోంది, వాడు గుర్రు గుర్రు అంటాడు నేను పడుకోలేదు అంటాడు వాడు. ఇంకేం చెప్పను నేను అంటే ఏదన్నా అంటే రామాయణం తెగ వినేసి శత్రుఘ్న పడుకున్నామంటే నేను పడుకోలేదు అన్నయ్య అన్నాడు ఆయన, అలాగే అంటాడు అనమాట వాడు. కానీ నిజానికి శత్రుఘ్నుడు అలా అబద్ధాలు ఆడేవాడు కాదు, నిజంగా ఆయన నిద్రపోలే, రాముణ్ణే మనస్సులో పెట్టుకుని ఎలా జరుగుతుందో ప్రయాణం, ప్రయాణం ఎలా జరిగినా పోనీ రాముడు వెనక్కి వస్తాడా లేదా అని చింతలో ఉన్నాడు పాపం ఆయన. అందువల్లే చక్క 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 వాళ్ళంతా లేచాడు, హాయిగా స్నానాలు చేశారు, తల్లిదండ్రులకి తండ్రులకి ఇవ్వాల్సినటువంటి పితృతర్పణాలు ఇచ్చారు, కాలకృత్యాలు అన్నీ ముగించుకున్న తర్వాత సిద్ధమైపోయారు, చకచక తెమిలిపోయారు. ఎక్కువ ఆలస్యం చేయకూడదట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గంటల గంటలు లేట్ చేస్తే ప్రయాణం ఆలస్యం అవుతుంది కదా మరి. అందువల్ల ఆ తర్వాత గుహుడు అక్కడికి వచ్చాడు. నిషాదరాజా, నీ దయవల్ల హాయిగా గడిపాం, నువ్వు పెట్టిన పదార్థాలు తిన్నాం, మా వాళ్ళు తెచ్చుకున్నవి వాళ్ళు తిన్నారు, ఇక మేము ప్రయాణం సాగించాలి, ఈ గంగ దాటి అవతలకి వెళ్ళాలి, ఏర్పాటు చేయనగానే మీకెంతండి చూడండి, స్వస్తిక చక్రం కలిగిన గొప్ప పడవ ఒకటి ఉంది, ఈ మంచి పడవలో మీలాంటి ఉత్తములంతా కూర్చోండి, ఇదేమో వశిష్ఠాదులకి, ఈ పడవ మీకు, ఆ పడవలోనేమో ఇంకా రాజా స్త్రీలకి, ఇంకా మిగతా సామాన్యులందరికీ మామూలు బల్లకట్లు ఉన్నాయి, ఈ బల్లకట్లే కాకుండా ఏనుగులవి కవతలకు ఒడ్డుకెళ్ళడానికి కూడా 500 పడవలు సిద్ధం చేశాను, ఏనుగులు గుర్రాలు రథాలు అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్ట. ఒక్క గంట గంటన్నరలో యువతుల నుంచి ఇంత సైన్యాన్ని, ఇన్ని ఏనుగుల్ని, వీటన్నిటిని అవతలకి దాటించేసేటండి ఆయన, ఎంత గొప్ప ప్రబంధం అండి అది. యువతుల నుంచి అవతల దాకా పడవలతో ఒక బ్రిడ్జి కట్టేశాడు అనమాట, టెంపరీ బ్రిడ్జి, పూర్వం మన వాళ్ళు అలా కట్టేసేవారు. ఈ విధంగా అందరూ అవతల ఒడ్డుకు వెళ్ళారు, నావికులంతా వెనక్కి వెళ్ళిపోయాక ఒక్క గుహుడు మాత్రం వీళ్ళని అనుసరించాడు. గుహుడితో కలిసి గుహుడు దారి చూపిస్తూ ఉండగా ఈ సైనికులంతా క్రమక్రమంగా నడుచుకుంటూ వెళ్ళారు మహావేగంగా. మైత్ర ముహూర్తంలో ఇంచుమించుగా మధ్యాహ్న సమయానికి బయలుదేరి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ప్రయాగ క్షేత్రములో ఉన్న భరద్వాజుని ఆశ్రమం దగ్గరికి తీరాలి. ఈ ఆశ్రమం చూసి తీరాలి. ప్రయాగ వెళ్ళిన వాళ్ళు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఒక నుయ్యి ఉంటుంది, ఆ నుయ్యి మాత్రం తప్పక చూడండి. ఎందుకు చూడాలో నెక్స్ట్ చెప్తారు ఇప్పుడు కథలో. ఒక క్రోసు దూరం అంటే ఇంకొక 2 మైళ్ళు ఉంది భరద్వాజ ఆశ్రమం. అక్కడికి రాగానే భరతుడు, ఏనుగులు గుర్రములు రథములు ఇక్కడే ఆపేయండి, సైనికులు ఇక్కడ ఆగిపోండి, మన సైన్యంతో ఆశ్రమానికి వెడితే ఆశ్రమం అంతా ధ్వంసం అయిపోతుంది, ఏనుగులు ఉన్నాయి తొండాలతో చెట్లు పేకవు, మరి మహాత్ముల యొక్క ఆశ్రమాలకి సైనికులతోటి బలాలతోటి వెడితే వాళ్ళ ఆశ్రమాలు పాడవుతాయి, అసలు గుళ్ళోకి వచ్చేటప్పుడే కారులన్నీ బయట పెట్టండి అని ఎందుకంటారంటే అవన్నీ లోపలికి వస్తే పొల్యూషన్ గందరగోళం పెరిగిపోతుంది, గన్మ్యాన్ కూడా వస్తే అదొక ఇబ్బంది. అందువల్ల ఎప్పుడు ఆలయాలకి మహాత్ముల యొక్క ఇళ్లకి వెళ్ళేటప్పుడు ఆశ్రమాలకు వెళ్ళేటప్పుడు దూరంగా వాహనములు విడిచిపెట్టి గందరగోళం కోలాహలం లేకుండా నిశ్శబ్దంగా వెళ్ళాలి అనగానే వాళ్ళంతా ఆపేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కొద్దిమందిని మాత్రం ఎవరు కుల పురోహితులు వశిష్ఠుల వారి వంటి వారిని వెంటబెట్టుకుని మంచి పట్టు వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. ఎంతలో మహాతపస్సి భరద్వాజుడు చూసేటంటే వశిష్ఠుణ్ణి. వశిష్ఠుడు అంటే అందరికీ పరిచయం ఎక్కువ, గౌరవము ఎక్కువ. వశిష్ఠుడి ఎరగనివాడు ఆ రోజుల్లో ఎవరూ లేరు. విశ్వామిత్రుడే గదగదలాడిపోయాడు కదా వశిష్ఠుడి దెబ్బకి. అసలు బ్రహ్మర్షి అయ్యాడంటే విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠుడే మూల కారణం. వశిష్ఠుడంటే విశిష్ఠుడని పేరు. అటువంటి ఆయన తొడగానే టక్కన లేచి నిలబడ్డాడు ఆసనం మీద నుంచి భరద్వాజుడు. శిష్యుల్ని అర్ఘ్యం పాద్యం తెండన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. ఇంతలో వశిష్ఠాదులు వచ్చారు. సమాగమ్య వశిష్ఠేన భరతేన అభివాదితః అబుధ్యత మహాతేజః సుతం దశరథస్యతం. ఇంతలో వశిష్ఠుడు భరతుడు వచ్చారు. పరస్పరం తామెవరో చెప్పుకున్నారు. ఎప్పుడు ఒకళ్ళకొకడు అభివాదం చేసుకోవాలి. వశిష్ఠుడు భరద్వాజునికి నమస్కరిస్తే భరద్వాజుడు వశిష్ఠునికి నమస్కరించాడు. మా గోత్రం మా పేర్లు అని చెప్పుకున్నారు. మేము ఇలా పుట్టాము ఇలా వచ్చామని. అప్పుడు భరద్వాజుడు ఎంతో ప్రేమతో, ఒక పక్కనేమో భక్తితో వశిష్ఠుణ్ణి, ప్రేమతో భరద్వాజుడు భరతుణ్ణి పిలిపించాడు, కుశల ప్రశ్నలు వేశాడు, అయోధ్య గురించి అడిగాడు. అన్నీ బాగున్నాయని వాడు సమాధానం చెప్పాక ఇప్పుడు మళ్ళీ ఈయన బాంబు పేల్చాడండి. ఆయన కిమిహాగమనే కార్యం తమ రాజ్యం ప్రశాసత ఏతత్ ఆచక్షమే సర్వం నహిమే శుద్ధ్యతే మనః. ఇక్కడుంది అసలు కిటికంత. ఏమోయ్ హాయిగా రాజ్యం దక్కింది కదా, రాజ్యాన్ని పరిపాలించుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, కారణమేమిటి, ఎందుకు వచ్చావో చెప్పు, ఎందుకు వచ్చావో చెప్పంటే సరిపోద్దుగా. నీవు ఏ విషయం చెప్పేదాకా నా మనస్సు కుదుటపడదు, నీ మనస్సులో ఏం కుళ్ళు ఆలోచన లేదు కదా, అంటే మంచి ఆలోచనతో వచ్చావా చెడ్డ ఆలోచనతో వచ్చావా, నువ్వెందుకు వచ్చావో చెప్పేదాకా నా మనస్సు కుదుటపడదు, అంటే నా మనస్సు పరిశుద్ధం అవ్వాలంటే నీ బుద్ధి బయటపెట్టు. రాముడి మీద దుర్బుద్ధితో వచ్చావా సద్బుద్ధితో వచ్చావా అని అడిగాడు అంత డైరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఈయనకి తగిలేసింది ఈ బాణం. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ బాణం దెబ్బ మీద ఇంకో దెబ్బలేగా, పుండు మీద పుండులేగా. ఒక్కోసారి అదేంటో తెలియదు కదండి, వచ్చేటప్పుడు దెబ్బలు అలాగే వస్తాయి. ఒక ఆయన మంచానికి కొట్టుకున్నట్ట, కాలు విరిగిందిట, అమ్మ బాబోయని బయటకు వస్తుంటే ఈసారి గడప కొట్టుకుందిట, అదేలే గడప కొట్టుకుని బయటకు వస్తుంటే గురువుగారు అని వచ్చేవాడు ఆ కాలు పట్టుకు పీకి దండం పెట్టాడు. అసలు వీడు దెబ్బ తగిలి చచ్చిపోతుంటే అప్పుడు దాకా పుట్టు పట్టుకొని వాడు కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. అందుకే గురువులు కాళ్ళు ముట్టుకోకూడదు అంటారు. అసలు కారణం ఇది, ఏమో గురువుగారి కాలికి ఏం దెబ్బ తగిలిందో ఆ టైంలో వీడొచ్చి మా పాదం అని పీకితే అసలు వీడికి పాదమే లేకుండా పోతుంది. పాదం మాట ఎలా ఉన్నా బాధలు మిగులుతాయి. అలాగా దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా నాయన రాముడు అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తాడు, శత్రువులను నాశనం చేస్తాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, లక్ష్మణుడితో భార్యతో పితృజ్ఞ పరిపాలకుడై అరణ్యానికి వెళ్ళాడు. 14 ఏళ్ళు మీ నాన్న ఆయన అడవిలో ఉండమంటే ఉండడానికి పోయాడు, ఇప్పుడు ఆయనకి అపకారం తలపెట్టడానికి వచ్చావా, ఇంత సుస్పష్టంగా అనేసాడండి ఆయన. పాపం కర్తుం ఇహ ఇచ్చేసి, వాళ్ళకి ఏదన్నా పాపం తలపెట్టావా, వాళ్ళకి అన్యాయం తలపెట్టావా, వారిని నాశనం చేయడానికి వచ్చావా, లేకపోతే ఇంత సైన్యంతో ఎందుకు వచ్చావు అనగానే తడబడిపోయాడు ఆయన, పక్కకి పడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. ఎవరైనా మనల్ని ఎక్కువ తిప్పితే, మనస్సుకు బాధ కలిగితే మన మాటలు కూడా తడబడతాయి. అందుకే ఉపన్యాసం చెప్పేవాడికి మనస్సుకు కష్టం కలగకుండా చూసుకోవాలి. వాడికి కష్టం కలిగితే ఆ పూట అంతా సరిగ్గా ఉపన్యాసం చెప్తాడు. ఇంట్లో మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు అవతల వాడిని బాధ పెడితే వాడు ఏం మాట్లాడతాడు, అందులో కోపం కంటేనండి శోకం వచ్చినప్పుడు అస్సలు మాటలు రావు, అప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అతి కష్టం మీద తనను తాను అదుపులోకి తెచ్చుకుని ఇలా అన్నాడు, మహాత్మా మీకన్నీ తెలుసు, తపశ్శాలులు తపస్సు చేసే తపస్సులకి ఎవరి మనస్సుల్లో ఏమున్నాయో అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలుసుండి కూడా మీరు కూడా ఈ మాట మాట్లాడితే ఇంక నేనేమంటాను, నా మనస్సులో రవ్వంత కూడా పాపబుద్ధి లేదు, ఉట్టి అన్యాయమైన అభాండం నా మీద పడింది, ఈ ఆలోచన అంతా ఏది రాముడిని అడవికి పంపడం, నన్ను పట్టాభిషిక్తుని చేయటం అనే ఆలోచన మా తల్లి ఇది ఈవిడ ఈ కైకేయిది, నేను ఇప్పుడు రాముడి పాదాల మీద పడి ఆయన్ని బతిమారి తిరిగి రాజ్యానికి పట్టుకుపోయి అతన్ని పట్టాభిషిక్తుని చేయడానికి వచ్చాను, దయ చూడండి నన్ను, అన్నీ మీకు తెలుసు అన్నట్ట. ఆయన ప్రసన్నుడై, నాయన నిజంగా చెబుతున్నాను, నీ మనస్సు నాకు తెలుసు, నేను దివ్య దృష్టి కలిగిన వాడిని, నా మహాతపస్సు వల్ల అన్నీ నాకు తెలుసు, ఎవరు ఎలాంటి వాడో తెలుసు, అయినా ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా, నీవు ఇంత చక్కని సమాధానం చెప్పేవాడివి, ఇంత మహాత్ముడివి, సోదర ప్రేమ కలిగిన వాడివి, రామభక్తి కలిగిన వాడు అనే విషయం ఈ చుట్టుపక్కల వాళ్ళకి పైనుంచి అదృశ్యంగా చూస్తున్న దేవతలకు కూడా తెలియాలి, పైన దేవతలు గత చూస్తున్నారు వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నీ కీర్తి దీనివల్ల శాశ్వతమైంది, తథాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్, నా ప్రశ్న ద్వారా నీ కీర్తి పెరిగిందా లేదా, నీ బుద్ధి అందరికీ తెలిసిందా లేదా, అందుకని నీ కీర్తి పెంచడానికి తప్ప నేను తెప్పడానికి మాటల్లా, ఇప్పుడు నీవెవరో అందరికీ తెలుస్తుంది. అందులో భరద్వాజుని దగ్గర ఏం జరిగినా అది ప్రపంచానికి తెలుస్తుందండి. భరద్వాజుడు అనే ఆయన ఆ రోజుల్లో మొత్తం ప్రపంచానికి చిత్రగుప్తుడు, ఆయన ఎక్కడ ఏ మూల ఎవరికైనా సాక్ష్యం చెప్పగలడు. ఇప్పుడు నాకు మనస్సు మరింత ఆనందంతో ఉంది. రామలక్ష్మణులు ఎక్కడున్నారో చెబుతాను, కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 60 మైళ్ళు వెళితే 60 మైళ్ళ దూరంలో చిత్రకూటం అనే పర్వతం ఉన్నది. అక్కడ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మందాకిని తీరంలో ఉన్న చిత్రకూట పర్వతం మీద సీతారామ లక్ష్మణులు ఆశ్రమ స్థాపనం చేసుకుని అక్కడే వనవాసం గడుపుతున్నారు. ఈ రాత్రికి ఇక్కడ నా దగ్గర ఉండి ఇప్పుడు నువ్వు ఇంచుమించుగా మధ్యాహ్నం దాటాక వచ్చావు, ఈ చీకట్లో సాయంకాలం క్రమంగా సంధ్య అవుతుండగా ప్రయాణం చేయటం ఇవన్నీ యాత్ర పడద్దు, హాయిగా పెందరాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, మీ అందరికీ మంచి విందు భోజనం పెడతాను. భోజనాలు చేసి పొద్దుట లేచి గంగా స్నానం చేసుకుని గంగా యమున సంగమ ప్రాంతాన్ని దర్శనం చేసుకుని యమునా నది వంకమ్మట వెళ్ళి అక్కడ యమున దాటి అవతల ఒడ్డుకు వెళ్ళండి, వెళ్ళి చిత్రకూటను చేరండి. అనగానే రాగానే అర్ఘ్యం పాత్యం ఇచ్చారు కదండి, కందమూలాలు ఇచ్చారు కదండి, ఆతిథ్యం సరిపోదా అన్నాడు ఆయన. నువ్వు మహాత్ముడివి, ఒక దుంప పెడితేనే గంపంత పెట్టినట్టు ఆనందపడతావు, ఇంత మంచినీళ్ళు ఇస్తే పిండి వంటలతో భోజనం పెట్టినట్టుగా సంతోషిస్తావు, సంతృప్తి ఎక్కువ నీకు, కానీ ఆ పిసర ఆతిథ్యం సరిపోదు, అసలు ఆతిథ్యం నేను ఇస్తాను. అవును, నువ్వు మంచి సైనికులతో వాళ్ళతో వచ్చావు, వాళ్ళందరూ కనపడనే దూరంగా ఎక్కడో వదిలేసి వచ్చావా వాళ్ళని అన్నట్ట. ఓ లక్షల కొలది వచ్చారండి మా సైనికులు, ఏనుగులు గుర్రాలు ఇవన్నీ అసంఖ్యాకంగా ఉన్నాయి, అవన్నీ ఇక్కడికి వస్తే మీ ఆశ్రమం ధ్వంసం అయిపోతాయి, పైగా ఆ ఏనుగులు గుర్రాలు వేసే లద్దెలతో ఈ ప్రాంతం అంతా కంపు కొట్టయిపోతుంది. నా మాట విని వాళ్ళని అందుకే దూరం కట్టిపెట్టాను, వాళ్ళని ఇక్కడికి రమ్మనకండి అన్నట్ట. ఏం పర్వాలేదు, మీ సైనికులందరినీ ఇక్కడికి రప్పించు, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అన్నాడు ఆయన. అందరూ వచ్చి వెళ్ళాక నా ఆశ్రమం మళ్ళీ యథాతథంగా ఉంటుంది, 100 ఏనుగులు ఇక్కడ లద్దె వేసి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అలా చూశానంటే అదంతా అపవిత్రం, అంతా పవిత్రం అయిపోతుంది. నా ప్రభావం అది, అవి చెట్లు విరగొడితే చెట్లు మళ్ళీ యథాతథంగా తయారవుతాయి. నీ సైనికులకి నేను ఆతిథ్యం ఇస్తాను, మొత్తం వాళ్ళ గుర్రాలతో ఏనుగులతో రథాలతో ఆడవాళ్ళతో రమ్మను పర్వాలేదు అన్నాడు ఆయన. ఇంకా మహర్షి చెప్పాక కాదనకూడదు కదా, వెంటనే ఈయన భటుల్ని ఇక్కడికి ప్రవేశపెట్టండి సైనికులను అన్నాడు. వాళ్ళందరూ వచ్చి పడ్డారట. అసలు ఆ సైనికులు ఈ చివరి చివరి దాకా అలా బారులు తీరి నిలబడి ఉన్నారు, వాళ్ళ వాహనాలు, వాళ్ళతో పాటు వచ్చిన ఆడవాళ్ళు, పరిచారికులు, పెద్దవాళ్ళు, వృద్ధులు, రాజమాతలు అందరూ ఉన్నారు. భరద్వాజుడు ఇప్పుడు వాళ్ళందరినీ సంతృప్తిగా చూశాడు. ఆయన యజ్ఞం చేసుకునే శాల ఒకటి ఉన్నది, అగ్నిశాల. ఈ అగ్నిలో ఉన్న అగ్నితోటే ఆయన యజ్ఞం చేస్తాడు, దాంతోటే వంటలు చేస్తాడు, దాంతోటే మంచి కార్యాలు చేస్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళెవరికీ కనపడకుండా యజ్ఞశాలలోకి వెళ్ళి యజ్ఞకుండానికి దండం పెట్టి ఆచమనం చేశాడు. ఆ తర్వాత పెదవులు తుడుచుకోవాలట, ఆచమనం అయ్యాక తుడుచుకున్నాడు. విశ్వకర్మదేవ రమ్మన్నాడు. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, అందులో ఒక అవతారం విశ్వకర్మ అండి. విశ్వకర్మ అంటే సాక్షాత్తు విష్ణువు అండి. ఆ మహాత్ముడు ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి సాయం చేశాడో అలాగే విశ్వకర్మ కూడా దేవతలకి వాళ్ళకి సాయం చేస్తాడు. ఆయన లేకపోతే వాళ్ళ ఈ ఆలయాలు ఎక్కడున్నాయి, ఆయన లేకపోతే ఇన్ని రకాల శిల్పాలు ఉన్నాయా, అసలు విశ్వకర్మకి మనం నిరంతరం కృతజ్ఞతలు అయి ఉండాలి. ఆ విష్ణు అవతార స్వరూపుడైన పరమాత్ముడు ఎన్నో రకాల ఆర్కిటెక్చర్ ఈ ప్రపంచానికి ఇచ్చిన మహాత్ముడే. అందుకే విశ్వకర్మకి ప్రభాత వేళ సంధ్యా సమయంలో దండం పెడితే మన ఇల్లు తొందరగా పూర్తవుతుందిట. ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ పనిచేయండి. ఆతిథ్యస్య క్రియాహేతో విశ్వకర్మాణం ఆహ్వయత్. వెంటనే విశ్వకర్మకి భక్తితో నమస్కరించాడు. ఆయన మహాత్ముడు వచ్చాడు. ఈ భరతునికి అతని సైన్యానికి అతిథి సత్కారాలు చెయ్యాలి, నువ్వేం చేస్తావు, ఈ ఆకాశ ప్రాంతంలో ఈ చెట్ల పై ప్రాంతంలో నిమిషమాత్రంలో మంచి మంచి గృహాలు ఏర్పాటు చేయి, అందరికీ వచ్చిన సైనికులందరికీ ఇళ్ళు ఉండాలి. ఆ ఇళ్ళు కూడా స్వర్గంలో ఉన్న అమరావతిలో ఉన్నటువంటి ఇళ్ళు, అటువంటి ఇళ్ళు అయి ఉండాలి. ఇంద్ర, యమ, వరుణ, కుబేర దిక్పాలకులారా, ఈ విశ్వకర్మకి సాయం చేయండి. మీరు భూమి మీద ఆకాశంలో తూర్పుగా, పడమరగా, ఉత్తరంగా, దక్షిణంగా ప్రవహించే నదీ నదములన్నీ ఇక్కడికి రండి. మీరంతా వచ్చి మీ నదీ నద జలములతో వీళ్ళందరికీ సంతృప్తి కలిగించండి, స్నానాలకి నీళ్ళు ఇవ్వండి. మీలో కొందరు తేనెలు, ద్రాక్ష రసాలు, బత్తాయి రసాలు, ఫ్రూట్ జ్యూసెస్, అందులో ఏ విధమైనటువంటి కాలుష్యం లేనివన్నీ ఈ వచ్చినటువంటి భరతుడి సైనికులకి పానీయాలుగా ఇవ్వండి. ఎన్ని ఉన్నా పానీయాలు ఉంటే బాగుంటాయట, ఎన్ని పిండి వంటలు తిన్నా మధ్య మధ్యలో డ్రింక్స్ ఉంటే అంత బాగుంటాయండి మరి. అందువల్ల అవన్నీ చేకూర్చండి. చెరుకు రసాలు, ఇంకా ఎన్ని రకాల మధుర రసాలు ఉంటే అవన్నీ ఇవ్వండి. ఎందుకంటే భరతుడి సైనికులు ఎవరూ కూడా షుగర్ పేషెంట్లు లేరు, వాళ్ళందరికీ తీపి తీపి మధుర రసాలు ఇప్పించండి. ఇంకా గాన వినోదాల కోసం విశ్వావసు, హాహా, హూహూ మొదలైన గంధర్వులందరూ వచ్చి వాయిద్యాలు వాయిస్తూ మంచి పాటలు పాడండి. మయుడు మొదలైన వాళ్ళంతా ఇక్కడికి రండి. ఇంకా ఏర్పాట్లలో ఈ విశ్వకర్మకి సహాయం చేయండి. ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేసి, అలంబుస, నాగదంత, హేమ, హరిణి మొదలైన అప్సరసలంతా వచ్చి వీళ్ళకి నృత్యములతో ఆనందం కలిగించండి. ఇంకా బ్రహ్మలోకంలో ఉన్నటువంటి స్త్రీలు, స్వర్గంలో ఉన్న స్త్రీలు వాళ్ళు కూడా రండి. ఇది కాక నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి పాటలు పాడండి. ఈ నారదుడు అంటే మన నారదుడు కాసమండి, గంధర్వలోకంలో ఒక నారదుడు ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు మంచి మంచి పాటలు వినిపించి సంగీతం అన్నమాట అందరికీ ఆనందం కలిగిస్తాడు. భోజన సమయంలో సంగీతం వాయిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. కొంతమంది సంగీతం వాయిస్తే ఇంకో ముద్ద లోపల పెడుతుంది, కొంతమంది సంగీతం వాయిస్తే వాంతి చేసుకుని వెళ్ళిపోతారు. ఈ నారదుడు సంగీతంతో ఓ ముద్ద ఎక్కువ తినేలా చేస్తాడనమాట. అలాంటి వాళ్ళందరినీ పిలిపించండి అనగానే వాళ్ళు వచ్చారు. ఇదిగాక చంద్రుడు వాషధులను తీసుకురావాలి. ఎందుకని, ఇది తినేవాళ్ళకి ఇండైజెషన్ లేకుండా బాగా దొరికే తినేస్తారు కదా, ఈ తిన్నవాళ్ళకి గ్యాస్ ట్రబులు ఇంకో ట్రబులు రాకుండా చంద్రుడు వచ్చి అన్నిటిల్లోనూ మంచి ఔషధాలు కలుపుగాక. ఔషధములు కలిపితే ఆహారం కడుపులోకి ఎక్కువ పెడుతుంది, జీర్ణమవుతుంది. ఇంకా రకరకాల మద్యములు కూడా తీసుకురండి, మంచి మంచి పానీయాలు. అవి తాగిన వాళ్ళు మత్తెక్కి తెల్లారేసరికల్లా మంచి హుషారుగా ఉండాలన్నమాట. అనడంతో అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఒక పక్క నుంచి మలయ పర్వతం మీద నుంచి సుగంధాలు వచ్చాయి, మరో పక్క నుంచి మహాత్ములు వీణలు వాయించారు, కొందరు సంగీతం పాడారు. ఆ మందర మధ్యతార స్థాయిల్లో పాడుతూ ఉంటే పాటలు వింటున్న వాళ్ళకి ఆకలి పెరిగిపోతూ ఉందిట. ఈ సువాసనల మధ్యలో విశ్వకర్మ అపూర్వమైన భవనములు నిర్మాణం చేశాడు. ఈ భవనములలో మళ్ళీ చెట్లు ఉన్నాయట. ఈ ఆశ్రమం పక్కనున్న ప్రాంతం పైనంతా భవనాలే, ఆ భవనాల మీద మళ్ళీ చెట్లు, చెట్లు చుట్టూతో ఉద్యానవనాలు, ఆ మధ్యలో మళ్ళీ రకరకాలైనటువంటి విశాలమైన శాలలు. ఈ శాలల్లో భోగ సామాగ్రి, అలంకారం చేసుకోవడానికి నగలు, దాంతోపాటుగా ఒంటికి కొట్టుకునే సెంట్లు ఇవన్నీ కూడా కనపడ్డాయట. కుబేరుడి చైత్రవనం, ఇంద్రుడి యొక్క అమరావతి దగ్గర ఉన్నటువంటి అపూర్వ దివ్య వనాలు ఇవన్నీ భూలోకానికి వచ్చేసాయి. ఏనుగులకి, గుర్రాలకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఎక్కడి నుంచో కొంతమంది ఏమో వస్త్రాలు పట్టుకొచ్చారు, ఆడవాళ్ళ చీరలు పట్టుకొచ్చారంటే ఏమి రకరకాల చీరలు అండి బాబు, రంగు చీరలు, ఎర్ర చీరలు, తెల్ల చీరలు, నల్ల చీరలు, పచ్చ చీరలు, పెచ్చ చీరలు, అన్ని మంచి మంచి చీరలు పట్టుకొచ్చారు. అవి మెత్తగా ఉన్నాయి, సన్నని చీరలు, కొంచెం ముతక చీరలు, మళ్ళీ కట్టుకోవడానికి కూడా పంజాబీ డ్రెస్సులు, గుంజాబీ డ్రెస్సులు. ఓరి బాబు, ఎన్ని రకాల వేషాలు, అన్ని వేషాలకి ఆడవాళ్ళకి వస్తువులు వచ్చాయి. మగవాడు కట్టుకోవడానికి కూడా కొందరికి గావంచాలు, గోచీలు కూడా వచ్చాయి అన్నారు, కౌపీనములు కూడా. ఎందుకంటే మగవాళ్ళకి మనకి ఇవాళైతే డ్రాయర్లు ఎలాగో అరుదులో గోచీలు ఉండేవి, కౌపీనములు, పంచెలు, మళ్ళీ వీటితో పాటు మోకాళ్ళ వరకు ఉండే అంగవస్త్రములు, మంచి పైన కంచుకములు అంటే లాల్చీలు, నెత్తికి వేసుకునేటటువంటి పాగాలు, చెప్పులు కూడా ఉన్నాయటువంటి వాటిల్లో కొందరికి 8వ నెంబరు, కొందరికి 10వ వెంకటేశ్వర సమపాదంలో కొంతమందికి అంత చెప్పులు ఉంటాయి కానీ సరిపో, వాళ్ళకి పెద్ద చెప్పులు, కొందరికి చిన్న చెప్పులు, మెత్తని చెప్పులు, కిర్రు చెప్పులు, బొర్రు చెప్పులు, తెల్ల చెప్పులు, నల్ల చెప్పులు, ఇలా రకరకాల చెప్పులు వచ్చాయి. ఇవి కాకుండా తాళాలు వేసేవాళ్ళు వచ్చి టింగ్ 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 అని తాళం వేయడం మొదలుపెట్టారట. శ్రీరామ, ఓ రామ అని తాళం వేస్తుంటే పక్కన కొందరు పాడుతూ ఉన్నారట. అంటే రామనామస్మరణం ఎక్కడ ఆకూడదు మళ్ళీ. ఇంకా అడవుల్లో ఉన్న ఉసిరిక పొడులు, నేరేడు పొళ్ళు, ఈ పొడులు కూడా వచ్చాయి, పళ్ళ పొళ్ళు. ఇవి పళ్ళకి పెట్టుకుని తోముకుంటే దుర్వాసన రాదు, పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, సువాసనతో ఉంటాయి. ప్రొద్దుట సాయంత్రం రెండు పూట్ల చక్కగా పళ్ళు తోముకుని ఉపన్యాసానికి వచ్చేవారు పూర్వం. అలాంటి వాళ్ళు గురువుగారు అన్నారంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే సువాసన పీల్చి గురువుగారు తన్మయత్వం చెందుతారు. కిందట ఏడాది మొహం కడుక్కుని ఇప్పుడు వచ్చి గురువుగారు అన్నారా అని నోరు మూసుకోలేక చచ్చిపోతున్నాం కొన్ని చోట్ల. అందుకే దగ్గరికి వచ్చి మొహం మీద మొహం పెట్టి మాట్లాడకూడదన్నారు. అక్కడ మంచి పళ్ళ పుళ్ళు అవి పెట్టారు. ఇంకా ఇవి కాకుండా అలంకారాలకు ఎన్ని కావాలో అన్ని పెట్టారు. స్నానం చేయడానికి కూడా శుక్లాం అంశుమతశ్చాపి దంతధావన సంచయాన్ శుక్లాంశ్చందన కల్కాంశ సముద్గేష్వతిష్ఠత కల్క్యమస్వర్ణ కషాయాంశ స్నానాన్ని వివిధానిచ నదులలో స్నానం చేసే వాళ్ళకి, ఇళ్లల్లో స్నానాలు చేసేటందుకు కావలసిన పొడులు అంటే ఒంటికి షికాయే, ఉసిరిపొడి, సుగంధిత చూర్ణములు, కషాయములు ఇవన్నీ పెట్టారు. ఈ ఒంటికి పూసుకుని రుద్దుకుని స్నానం చేస్తే శరీరం అంత నున్న చర్మం ఎంత మెత్తగా ఉందో అలాగా గులాబీ రంగులోకి వచ్చేస్తుందిట. నిగనగలు అడిపోతట్టువాడు. అసలు పూర్వం ఆ ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు. ఈ ఉసిరిక పొడి, మూలికల పొడులు, ఇంకా రకరకాల చూర్ణములు రాసుకునేవారు, షేకాయి పొడి రాసుకునేవారు. అప్పుడు వాడి శరీరం నుంచి కంపు రాదండి, దరిద్ర పెంట్రుకులు ఉంటే ఊడిపోతాయట, బుర్రకి చలవ వస్తుందిట, జుట్టు పెరుగుతుంది, ఆ శరీరం సహజ సుగంధంతో ఉంటుంది, కెమికల్స్ ఉండవు కదా, ఆరోగ్యంగా చర్మ రోగములు లేకుండా ఉంటాడు. చర్మమేమో మేగడలా తయారవుతుంది అన్నారు. అందుకే పూర్వం ఒకడొకడు ముట్టుకుని ఆహా ఆహా అని భార్యాభర్తలు తిరిగేవారు. ఎందుకంటే ఒకడొకడు ముట్టుకుంటే మేగడ ముట్టుకున్నట్టు ఉండేది కనుక లోగడ. ఈ విధమైన పొడులు పెట్టారు. ఇంకా స్నానానంతరం పూసుకునే చందన ద్రవ్యములు, రకరకాల సుగంధ ద్రవ్యములు పెట్టారు. ఇవి కాకుండా పాదుకోపానహస్యవ పాదుకులు కూడా, పాదరక్షలు కూడా రంగురంగులు బంగారంవి పెట్టారు. ఇంకా తాగే పదార్థాలు పెట్టారు. సురాహ సురాపాహ పిబత పాయసం చెబుగుచ్చిత, పాయసాలు సురాలు అన్నీ పెట్టారు. అంటే అప్పట్లో కూడా ఒక ప్రత్యేకమైన మద్యం ఉండేది ఉండేది. ఈ మద్యం కొంప ఉంచే మద్యం కాదట, ఉత్సాహం ఇచ్చే మద్యం అంట, కానీ మత్తు మత్తే వాళ్ళు. అవి తాగేసి కొంతమంది ఆనందం తట్టుకోలేక బుర్ర కొక్కుంటారు కొందరు, వీపు కొక్కుంటారు కొందరు, ఎగిరి గంతులు వేస్తున్నారు కొందరు. సాయంకాలం కూడా కనపడ్డంలా మనకి అప్పుడప్పుడు బెల్ట్ షాపుల దగ్గర అలాగా తాగి వైకల్లో పడిపోతున్నారు. ఈ పడిపోతున్న వాళ్ళు కొందరు ఎక్కువ తాగారట. ఈ తాగిన వైకల్లో వాళ్ళు ఏమంటారో తెలుసా, సర్గం అంటే ఇదే, సరగం సరగం అంటే వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది, మనం భరతుడిని విడిచిపెట్టకుండా ఉంటే ఇక్కడే ఉండిపోతాం, రోజు సర్గం వచ్చేస్తుందో అంటున్నారట వాళ్ళు తడబడుతున్న నాలుకలతో. కొంతమంది ఏం చేశారట, నృత్యం తెస్మ నృత్యం చేయడం మొదలెట్టారు. ఓ స్థాయి తాగి తాగి తాగితే ఏమవుతుందనమాట, ఓవర్గా తాగితే ఆ తాగిన వైఖరిలో నృత్యంతి డ్యాన్సులు మొదలెట్టారనమాట, అండం మొదలెట్టారు. హసంతి తెగ నవ్వుతున్నారు కొందరు. తాగుబోతుల్లో నవ్వులు కూడా వస్తాయండి, అదేంటో తెలియదు. కొందరేమో డ్యాన్స్ చేస్తే కొందరు నవ్వారు. గాయంతి స్మచ ఇక కొంతమంది పాటలు మొదలెట్టారనమాట, జెండాపై కప్పిరాదని అరవడం మొదలెట్టాడు ఒకడు. ఈ విధంగా సైనికులు ఉత్సాహంతో ఏం చేస్తున్నారో తెలియటంలా. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారట, సమంతాత్పరిధావంతి అటు ఇటు పరుగులు పెడుతున్నారట. పరుగులు పెట్టి అటు ఇటు దూకడం మొదలు పెట్టారు. చేతులు నేల మీద పెట్టి పిల్లి మొక్కలు వేయడం మొదలెట్టారు. అప్పటిదాకా వాళ్ళ జీవితంలో ఇలాంటి డ్రింక్స్, ఈ పానీయాలు తాగల ఆ తాగిన ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆపేవాళ్ళు లేరు కదా, ఇంటి దగ్గర అయితే పెళ్ళాం నెత్తి మీద పట్టి ఏయ్ చాలు అంటుంది, ఇక్కడ ఇక పెళ్ళాం లేదు, కళ్ళెమూ లేదు, గొళ్ళెమూ లేదు. దాంతో భార్యాభర్తలు కలిసి మరీ పుచ్చేసుకోవడం మొదలెట్టారు. ఇది మరో అందం. ఇంకా దాసదాసీజనులు యోధులు వస్త్రాలు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు, నగలు వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు. మాయాబజార్లో చూసారా, రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలు బాల శిక్షలు పెంగళి వారు రాసినట్టు ఇవన్నీ చూసి రాసినట్టుగా రాశారు, కానీ బాగా రాశారు మహాత్ముడు. అలా ఎవడికి ఏం కావాలంటే వేసుకుంటున్నారు. కిరీటాలు పెట్టుకునేవాళ్ళు, బెల్టులు వడ్డాణాలు పెట్టుకునేవాళ్ళు, గాజులు వేసుకునేవాళ్ళు, గండపెండీరాలు వేసుకునేవాళ్ళు, చెవులకి కుండలాలు పెట్టుకునేవాళ్ళు, ఎవరికి కావలసిన వాళ్ళు అలంకరించుకోవడం మొదలెట్టారు. ఇవి కాక పిండి వంటల పదార్థాలు ఉన్నాయండి, లడ్డూలు అప్పూపములు అంటే అప్పములు, కజ్జికాయలు మొదలైన రకరకాల పిండి వంటలు. ఇటువంటివి ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవట, తనివి తీరా తినేస్తున్నారు. తినేస్తూ ఉంటే కొద్దీ పొట్టేమో పేలిపోతున్నట్టు అయిపోతుంది, కానీ ఇంకా కనబడే కొద్దీ భలే ఉన్నాయిరా, పొట్ట పగిలి తెచ్చినా పర్వాలేదు కానీ వేసేద్దాంరా అని తినడం మొదలెట్టారు. మరో విచిత్రం, ఇంత తింటూ ఉంటే ఆ పక్కన కొన్ని పానీయాలు పట్టుకొచ్చి కొందరు అందిస్తున్నారట. ఈ పానీయం తగ్గానే మళ్ళీ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, తాగడం తినడం, తాగడం తినడం, ఎగిరి గంతులు ఇయ్యడం, అలంకరించుకోవడం, ఇక ఈ కోలాహలాన్ని దేనితో వర్ణించలేము, అంత ఆనందంగా ఉంది. ఋషిగారు ఏం చేశారంటే ఆ పక్కన ఒక నుయ్యి చూపించారు, భరద్వాజుడి ఆశ్రమంలో ఒక నుయ్యి చూడండి అన్ననే ఆ నుయ్యి. ఆ నూతి నుంచి పాయసం పైకి రావడం మొదలెట్టింది. నూతిలో దిక్కుమాలిన నీళ్ళే ఉండవు ఈ రోజుల్లో. మనకి ఎక్కడెక్కడ ఇంకుడు ఇంకుడు గుంటలు పెట్టండి అంటూ జంకుడు గుంటలు పెట్టించకపోతే నీళ్లు లేకుండా అయిపోయాయి. అక్కడ అలా కాదు, నూతిలోంచి పైకలాగా ఘమఘమలాడుతున్న పాయసం వచ్చేది. ఆ పాయసం కూడా ఏం పాయసం అనుకుంటున్నారు, మంచి చిక్కని చక్కని ఆవు పాలతో తయారు చేయబడినటువంటి పాయసం. ఓరి నాయనో, అన్నం మెతుకు మెతుక్కి ఒక జీడిపప్పు, మెతుకు మెతుక్కి ఒక కిస్మిస్, దాంతోపాటుగా యాలకులు ఘమఘమలాడే పదార్థాలతో ఉన్న పాయసం కర్దమం బురదలుగా పైకి తనడం మొదలెట్టిందిట. అందరూ అందులో చేతులు పెట్టి తాగేయడం మొదలెట్టారు. ఇక్కడ చెప్పారు సుస్పష్టంగా, ఎదురుగుండా ఉన్నటువంటి నూతులు కోపాహ బభూవుర్ వనపర్ శేషు కోపాహ పాయస కర్దమాహ తాశ్చ కామదుగా ద్రుమాశ్చాస్యం మధుశ్రుతక. అక్కడ ఎన్నో బావులు ఏర్పాటు చేశాడు ఆయన. ఈ బావులన్నింటిలోనూ బురద వచ్చినట్టుగా ఉందిటి పాయసం. నూతిలోంచి మట్టి తీస్తారు అప్పుడప్పుడు పూడుకుపోతే, అందులోంచి బురద ఎలా బయటకు వస్తుందో అలా పాయసమే వచ్చేయడం మొదలెట్టింది. పాయసం బురదలా అయిపోయిందంటే ఎంత పాయసం వచ్చిందో ఆలోచించండి. ఇవి కాకుండా కొన్ని చోట్ల మధుద్రవాలు రావడం మొదలుపెట్టాయి. మంచి మంచి పానీయాలు అన్నమాట, మత్తు ఇచ్చేవి మత్తు ఇవ్వనివి తేనెతో కూడిన పదార్థాలు ఊరుతున్నాయి నూతుల్లోంచి. కామధేను వచ్చి ఇక్కడ కాపురం పెట్టిందా అన్నట్టుగా ఉంది. ఇవన్నీ చూచారు వాళ్ళంతా. ఇంకా రాత్రిపూట కళ నిజమా అనుకున్నారు వాళ్ళు. కొందరు అన్నారు కళ ఏమిట్రా తెగ తాగుతూ ఉంటాను అన్నాడు. ఏమోరా ఇలాంటి కళలు వస్తాయేమో అని పక్కవాడు అనగానే ఇంకోటండి ఇలా గిల్లాడు గట్టిగా కసిక్కరు గిల్లాడు. అమ్మ బాబోయ్ అన్నట్ట. అమ్మ బాబోయ్ అన్నావుగా ఇది కళ కాదు నిజమే శుభ్రంగా తాగరా అన్నట్టు. క్రమంగా రాత్రంతా ఇష్టం వచ్చినట్టు తింటూనే ఉన్నారు, త్రాగుతూనే ఉన్నారు, అలంకరించుకుంటూనే ఉన్నారు. ఎవరికి కావలసిన వాళ్ళు నడుముకి కట్టుకున్నారు. నగలు ఎక్కువైపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నగలు ఏం చేయాలో తెలియక కంఠానికి మెడకి మొత్తం ఛాతీకి నడుముకి కూడా గొలుసులు బిగించేసుకున్నారు. దొరికింది సందరు కొన్ని పులుసులు తగ్గేసారు, కొందరు గొలుసులు పట్టుకుపోయారు. కొందరు ఆయన వేసుకోమన్నాడు, మరి మీకు ఏం కావాలంటే పట్టుకోమన్నాడు ఆయన. మరి ఏం చేస్తారు, ఎవడు ఎంత పోయగలడో అంత ధరించారన్నమాట. మనకే లేకపోయి అనుకుంటారా ఏ మీ మొత్తం సంపూర్ణ రామాయణం వినండి, రాముడు వచ్చి మనకు అంతగా 1000 ఇంతలు ఇస్తాడు. రాముడు అనుగ్రహం ఉంటే ఈ బోడి సంపదలు ఎక్కడండి. క్రమంగా తెల్లారగానే తెల్లవారుజామున నదులు అదృశ్యమైపోయాయి, గంధర్వులు అదృశ్యమయ్యారు, పాడేవాళ్ళు ఆడే అప్సరసలు వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయేసరికి ఇంక కేవలం ఈ ప్రజలే మిగిలారు సైనికులు. కొంతమంది కొంచెం తక్కువ పుచ్చుకుని వాళ్ళు లేచారు, అసలు పుచ్చుకొని వాళ్ళు ఏది లేచారు. తథైవ మత్త మదిరోత్కట నరాహ తథైవ దివ్యాగరు చందనోక్షిత. కొంతమంది మాత్రం ఇక ఎప్పటికీ సరిపోయేంత తాగినట్టున్నారు 1 ఇయర్ దాకా. అందువల్ల తెల్లవారినప్పటికీ ఎక్కువ మదిరాపానం చేసిన వాళ్ళకి మత్తు వెడక ఒంటికి పూసుకున్న చందనాన్ని అలాగే పూసుకుని పొడి నేల మీద దొల్లుతున్నారు. పక్కవాళ్ళు వచ్చారు, ఒరే తెల్లారింది లేవండ్ర అంటే ఏం లేస్తామో అప్పుడే తెల్లారిందా, సూర్యభగవానుడు ఇంకొక గంట ఆలస్యంగా వస్తే బాగుండడం మొదలుపెట్టారు. ఇంతలో మొత్తం మీద ఆహ్లాదకరమైన వాతావరణం రావడంతో సూర్యుడి యొక్క ఎండ మొహం మీద పడుతూ ఉండడంతో అందరూ లేచారు. చిత్రం ఏమిటో తెలిసిన, తాగుబోతులకి పొద్దుట మత్తు వెడకపోయినా ఒక లోపల ఒక రకమైన బాధ ఉంటుందంటారు. మన పురాణాల్లో చెప్పారు సుమా, మళ్ళీ ఇది నా శిష్యుల యొక్క అనుభవం కూడా కొంతమంది చెబుతూ ఉంటారు, గురువుగారు మీరు చెప్పింది నిజమేనండి, పొద్దున్న హుషారుగా ఉండదు ఎక్కువ తాగితేను, మేము కూడా మత్తుగా ఉంటాం, ఆ పూట అంత డల్గా ఉంటాం, అందుకే మీ దగ్గరకు వచ్చినప్పుడు కిక్కురు మరకుండా నోటి దగ్గర గుడ్డ పెట్టి కూర్చుంటాం అంటారు. అంటే నిజాయితీ పరుడు. అప్పుడప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా నా శిష్యులు ఉన్నారండి, ఏమి సందేహం లేకుండా వారు వచ్చి చెబుతూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఇది దివ్య ఔషధం, అందువల్ల అందరికీ క్షణాల్లో మత్తు విడవడమే కాకుండా ఉత్సాహం కలిగింది. ఇప్పుడు మేము కొండలెక్కగలం దిగగలం అని సముత్సాహంతో లేచారు. అన్ని కాలకృత్యాలు తెలుసుకున్నారు. వాడు చెప్పిన మాటే, వాడు ఏం చెప్పారో తెలిసిన, అపేత క్లమ సంతాపాహ. క్లమము అంటే బడలిక అలసట, సంతాపం అంటే ఏడుపు. మాకు శరీరమునకు వచ్చిన అలసట మానసికమైన బాధ అపేత తొలగబడింది, అంటే మా మనస్సులో ఉన్న బాధలు శారీరక బాధలు తొలగాయి. అటువంటి ఔషధం తాగారు వాళ్ళు. అది తాత్కాలికంగా నిద్రపోవడమే కాకుండా శరీరమునకు ఆరోగ్యం కూడా ఇచ్చింది. ధన్వంతరి పట్టుకొచ్చిన ఔషధం కదా అది మరి. అందువల్ల మేమంత ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారట. అప్పుడు భరద్వాజుడు, మీ అన్నగారి కోసం తహతహలాడిపోతున్నావు, నేను ఎరుగుతున్నాను. ఇక్కడ నుంచి సరిగ్గా 60 మైళ్ళు వెళ్ళి చాలు, అక్కడే చిత్రకూట పర్వతం ఉన్నది, ఇటు నుంచి వెడితే యమున తగులుతుంది, యమున దాటి అవతలకు వెళ్ళు, అక్కడ చిత్రకూటం దగ్గరికి మొత్తం మీద ఒక 60 మైళ్ళు ప్రయాణం చేస్తే వెడతారు. అక్కడ మందాకిని అనే పేరుతో గంగానది సన్నని పాయగా ప్రవహిస్తుంది. ఆ నదీ తీరం అంతా పువ్వులతో పక్షులతో పరమ ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ 2 త్రవ్వలున్నాయి, యమునానది యొక్క దక్షిణ తీరం ఒకటి ఉత్తర తీరం. నువ్వు దక్షిణం దిశగా వెళ్ళి అక్కడి నుంచి నైరుతి వైపు వెళ్ళు, అలా పెడితే షార్ట్ కట్, అప్పుడు రామదర్శనం తొందరగా అవుతుంది, నీకు శుభం అవుతుంది కాక అనగానే ఇంకా తహతహలు ఆడిపోతున్నాడండి భరతుడు. మిగతా వాళ్ళంటే విందు భోజనాలు స్వీకరించారు, కానీ భరతుడికి ఈ విందు మీదే లేదు. ఈ విందుని, ఇంత అద్భుతమైన ఈ విందుని భరద్వాజుని విందు అంటారంట. భరద్వాజుడు చేసిన ఈ విందు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఎందుకంటే మనం లౌకికం, ఆయన తన దివ్యశక్తితో చేశాడు. అందుకే తెల్లారేసరికి అక్కడ ఏ బిల్డింగు లేదు, ఏ వస్తువు లేదు, మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడే. ఎంతమంది రావడం వల్ల ఆ ప్రాంతం కంపు అయిపోవాలిగా, కానీ కంపు అవ్వాల, ఇంపుగా ఉంది అక్కడ, యథాతథంగా తయారయ్యింది. భరద్వాజని విందు, ఏమనాలి, భరద్వాజని విందు. భరద్వాజ విందు అనకూడదు, ఎందుకని భరద్వాజ సంస్కృత శబ్దం, విందు తెలుగు పదం. సంస్కృతానికి పక్కన తెలుగు చేరిస్తే భరద్వాజుని అని షష్ఠీ చేర్చే అప్పుడు మనం విందుని కలపాలి. ఎందుకంటే నేను ఈ మధ్యన కొంతమంది డైలాగులు వింటున్నాను, భరద్వాజ విందు అంటాడు వాడు, పద్మాకర విందు అనకూడదు, పద్మాకరుని విందు అనాలి, విశ్వనాథ కాఫీ అనకూడదు, విశ్వనాథుని కాఫీ అనాలి. ఈ అన్యపదాన్ని సంస్కృతంతో సమాసం చేయకూడదు. అంటే మాకు మళ్ళీ మీ అందరినీ నేనేమి గ్రామర్ నేర్పి సంస్కృతం నేర్పి ఇప్పుడు అందరినీ భాషా పండితులు చేయలేము. భక్తులకి భాష అక్కర్లా, పాప భక్తుడు నాకు భాష రాదండి నేను పాట రాశానండి అన్నాడు ఆయన. భక్తులకి పాటకు రాయడానికి భాష ఎందుకు, అయ్యా అనే ఒత్తుండ అన్నట్టుగా రాసే ఏం పర్వాలా, అందులో ఏం పర్వాలా. భాష వచ్చిన మహాత్ములు రామా కోదండ రామా రామా కళ్యాణ రామ అని చక్కగా వాడు సమాసాలతో పాడతారు. రానివాడు ఏం చెప్తాడు, రామ్ లామ్ లామ్ అనొచ్చు అన్న ఆయన సంతోషిస్తాడు. భగవంతుడికి భాష కాదు, భక్తి కావాలి. ఏ మంత్రం తంత్రం లేకపోయినా మనం భక్తితో మనస్సు సమర్పిస్తే స్వీకరిస్తాడు. ఈరోజు నుంచి మీరు మాత్రం భాష గురించి ఆలోచించకండి, నేర్చుకోండి. భాష నేర్చుకోవడం ఎప్పుడూ మంచిదే, మంత్రశాస్త్రాలకు ఉపయోగపడుతుంది. కానీ మేము చదువుకోలేకపోయాం, ముసలాళ్ళం అయిపోయాం, ఇప్పుడు మేము సరైన శబ్దం వాడకపోతే మాకేమైనా నష్టం వస్తుందా అని మాత్రం భయం పొందకండి. భగవంతునికి భాష కంటే భావం ముఖ్యం, పవిత్రత ముఖ్యం. భక్త కన్నప్పకి ఏమొచ్చండి, శబరికి ఏం చదువుకుంది, ఆవిడకి ఏం చదువుకుంది, గుహుడికి ఏం సంస్కృతం వచ్చు, ఆయన ఏదో అడవుల్లో ఉండేటటువంటి బోయ భాష మాట్లాడేవాడు పాపం. ఆయనకు వచ్చిన ముక్తి మనకి ఎక్కడ వచ్చింది, ఆయనకి ఎందుకు వచ్చిందంటే ముక్తి కేవల భక్తి వల్ల. అందువల్ల భరద్వాజుని విందు అయిన తర్వాతే ఆయన చెప్పగానే తహతహలాడుతూ ఈ విందు మీద వ్యామోహం లేని భరతుడు తన సైనికులతో మళ్ళీ బయలుదేరాడు. శీఘ్రకాలంలోనే ఇక్కడికి వచ్చి రాముడితో మీ దర్శనం చేసుకుంటానన్నాడు ఆయన. అప్పుడు ఆయన మళ్ళీ, ఏది మీ అమ్మలు ఎవరో ఒకసారి చూడాలని ఉంది అన్నాడు ఆయన. ఇందులో కైకను చూడాలని ఆయన కోరిక. నేనేదో మీకు భోజనం పెట్టేటప్పుడు మీ వాళ్ళని విన్నాను, కానీ మీ వాళ్ళల్లో ఎవరెవరో తెలుసుకోవాలన్నది, ఒక్కసారి ఎవరెవరో చూపించమని. కానీ ఈవిడ దుఃఖంతో ఉపవాసంతో చిక్కిపోయి ఏడుస్తున్నావిడ కౌసల్య, మా రామచంద్రుడి తల్లి, అసలు రాముడి తల్లిని చూడాలని ఉంది ఆయనకి, అందుకని చూపించాడు. ఈ పక్కనున్నావిడ సుమిత్ర, లక్ష్మణునికి ఈ శత్రుఘ్నునికి తల్లి. ఇక ఆ పక్కనుంది చూశారు ఆవిడ మా అమ్మ. ఈ నాటకం అంతా ఆడిన బొమ్మ ఆవిడే. క్రోధనాం, ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మని మాత్రం మళ్ళీ చెండాడేశాడండి పాపం. క్రోధనాం అకృత ప్రజ్ఞాం తృప్తాం సుభగమాలినీం రాజా పుత్రవిహీనస్య స్వర్గం దశరథోగత. కోపం ఎక్కువ, తెలివితేటలు తక్కువ, అందగత్తిన అహంకారం, డబ్బుందని గర్వపడుతుంది, రాజ్యం మీద పెచ్చ, అనార్య కానీ ఆర్యరూపిణిలో ఉంది, దుష్టురాలు మంచిదానిలో నటిస్తోంది. ఈవిడ వల్లే మా నాన్నగారు డామ్ అన్నారు. స్వర్గం దశరథో గత అని సుస్పష్టంగా చెప్పాడు. మా దశరథుడు స్వర్గమునకు వెళ్ళడానికి ఈవిడే కారణం, ఈవిడ లేకపోతే ఇంకా కొంతకాలం భూమి మీద ఉండేవాడు. ఈవిడ వల్ల నేను ఇన్ని ఇక్కట్లు పొందుతున్నాను అనగానే ఒక్కసారి భరతుడు అలా ఏడుస్తున్న వాడి దగ్గరకు వచ్చి కన్నీళ్లు తుడిచి భరద్వాజుడు అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నాయనా, మీ అందరూ కైకని తెగ తిడుతున్నారు, నేను కైకని కావాలనే చూపించమన్నాను. ఎందుకో తెలుసా, ప్రపంచమునకు ఎవరూ చెయ్యని ఉపకారం ఈ కైకి చేసింది. నా దోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయ. నువ్వు కైకని తిడుతున్నావు కానీ కైకులో రవ్వంత దోషం లేదు. రాముణ్ణి అడవికి పంపటం వల్ల ప్రపంచమునకు సుఖం, రాముడికి కీర్తి. రాముడు అడవి అడవికి వెళ్ళడానికి పుట్టాడు, అడవికి వెళ్ళే పని మీద పుట్టిన కారణ జన్మురాలు అన్నాడండో ఇప్పుడైనా. నిజంగా ఒకసారి ఆలోచించండి, కైకేయి లేకపోతే ఇంకెందుకు రావణాసుడు చస్తాడా? ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఏమన్నాడు తెలుసా, గొప్ప రహస్యం చెప్పాడు. దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ. రాముడు అడవికి వెళ్ళడం వల్ల, భవిష్యత్తులో దండకారణ్యానికి వెళ్ళడం వల్ల దేవతలకి, రాక్షసులకి, ఋషులకు ఒక గొప్ప ప్రయోజనం ఉంది. దేవకార్యం కోసం వచ్చాడు ఆయన. దేవతలకి ప్రయోజనం రాక్షసులు నశించడం, రాక్షసులకి ప్రయోజనం చచ్చి రాముడి చేతిలో అపవిత్రులు పవిత్రులు అవ్వడం, ఋషులకు నిష్కంటకం అడవి అవ్వడం. ఇన్ని ప్రయోజనముల కోసమే రాముడు ఈ అడవికి వెళ్ళాడు. ఇంత మంచి పని చేసిన కైకని పొగడాలి కానీ తిట్టడం ఏమిటి అనగానే, జగత్తుకి హితం చెయ్యటానికే వచ్చిందని చెప్పాడు. ఇక్కడ మాత్రమండి తులసీదాసు గారు రామచరితమానసులు అంటాడు, నీ తల్లి దోషం ఏమీ లేదు, సరస్వతీదేవిని దేవతలు ప్రార్థించారు, ప్రార్థించి రాముడేమో పెళ్లి చేసుకుని హాయిగా అయోధ్యా సింహాసనం మీద కులుగుతూ కూర్చుంటే మాక్యం ఉపయోగం, తొందర తొందరగా రాముడిని అడవికి పంపించి రావణ వధ జరిగేలా చూడు అన్నారు. అప్పుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి దేవతలు అలా ప్రార్థించగానే ఆవిడ వచ్చి కైక నాలుక మీద, మంధర నాలుక మీద చేరింది. మంధర చేత కైకకి, కైక ద్వారా దశరథునికి చెప్పించి రాముడిని గెంటింది. ఈ పనంతా జరిపించిందంతా వాగ్దేవి. కాబట్టి కైక కూడా వాగ్దేవి. ఆవిడ తెలియకుండానే ఈ ఉపకారం చేయటం వల్ల రాముడికి ఎక్కువ పూజ్యురాలు అవుతుంది అని రామచరిత మనసులో ఒక గొప్ప దోహాలో మహాత్ముడు తులసీదాసుగా చెప్పారు. కాబట్టి ఏ రకంగా చూసినా మనందరం వ్యవహారంలో తెగతిడుతున్నాం, కానీ కైక లేకపోతే రాముడికి ఇవాళ ఇంత గొప్ప కీర్తి వచ్చేది కాదు, రావడ వధ జరిగేది కాదు. అనగానే ఇంక మాట్లాడలేదండి ఈ భరతుడు, ఒక్క నమస్కారం చేశాడు. అసలు విషయం కొంతవరకు వాళ్ళకు కూడా అవగతం అయ్యిందిలేండి, అవగాహన అయ్యింది. అందరూ క్రమక్రమంగా దారి పొడిపోతా నడుచుకుంటూ నడుచుకుంటూ యమునా నది వైపు దక్షిణ దిక్కుగా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం యమున సన్నగా ఉన్న ప్రాంతం నుంచి నది దాటి అవతలోటికి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళుతుండగా దారి పొడుగుతూ ఉన్న వృక్షములు కదిలిపోతున్నాయి. ఎందుకని, ఏనుగులు తప్ప 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 నడుస్తూ ఉంటే చెట్లు కూడా ఊగిపోయాయి. ఆ ప్రాంతంలో చిత్రకూటానికి ఇంకా కొంచెం ముందు ఎలుగుబంట్లు, సింహాలు, శరభాలు, మంచి శార్దూలాలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన మృగాలు ఉన్నాయి. ఈ సింహ శరభ శార్దూల గంధగ జగవ గండభేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక గోకమయమైన అరణ్యమంతా కకావికలైపోయింది. పులులు పారిపోవడం మొదలుపెట్టాయి, సింహాలు పరిగెడుతున్నాయి, లేళ్లు పారిపోతున్నాయి, చమరి మృగములు తోకలు ఊపుకుంటూ పోతూ ఉన్నాయి, ఎలుగుబంట్లు చెట్లు ఎక్కేస్తున్నాయి. కంగారు పడిపోయి ఈ సైన్యాన్ని చూచి ఈ సైనికులు అలా వెడుతూ ఉండగా హఠాత్తుగా కొంతమంది భటులు వచ్చారు. ఏమండోయ్, అక్కడ దూరంగా ఎత్తైన కొండ ఒకటి కనపడింది. ఆ కొండ మీద పొగ పైకి లేస్తోంది. ఇంతవరకు మనం ప్రయాణించిన చోట ఎక్కడైనా పొగ కనపడిందా? కనపడలా. ఇక్కడే పొగ వస్తోంది. ఈ పొగ వాసన కూడా ఇస్తోంది. ఇది యజ్ఞం వల్ల వచ్చిన పొగ కాదు, వంట చేసుకోవడం వల్ల వచ్చిన పొగ. యజ్ఞానికి వచ్చే ధూమం యొక్క వాసన వేరు, వంటలు చేస్తున్నప్పుడు వాసన వేరు. అదేదో మనుషులు వంట చేసుకుంటున్న స్థలం. మా అనుమానం ఏంటంటే, నా మనుష్యే భవత్యగ్నిహి, మనుషులు లేకపోతే అగ్ని ఉండదు, అగ్ని లేకపోతే పొగ ఉండదు, నిప్పులేందే పొగ పుట్టదు. ఈ గొప్పగా చెప్పారండి వీళ్ళు. మనుషులు లేకపోతే ఎవడు వెలిగిస్తాడు అగ్ని ఎక్కడ? కాబట్టి మనుషులు ఉన్న చోట నిప్పు ఉంటుంది, నిప్పు ఉంటే పొగ ఉంటుంది, నిప్పులేందే పొగ రాదు, పొగ వచ్చిందంటే నిప్పు ఉంటుంది. మా అనుమానం రామలక్ష్మణులు అక్కడ ఉండి ఉంటారు. రాఘవౌ అంటే రాఘవు రఘువంశస్థులు ఇద్దరు, ఎవరు? రామలక్ష్మణులు అక్కడ ఉన్నారు. వెంటనే భరతుడికి ఆనందం వచ్చిందండి. నాయనలారా, మీరు గోడచారులు కదరా, నా పాలిటి మనస్సంచారులు అని వాడిని మెచ్చుకుని, చాలా మెచ్చుకుని, అక్కడే ఉండండి మీరు. ఎందుకంటే ఈ సైనికులతో, ఈ ఏనుగులతో, ఈ పరివారంతో అక్కడ రామాశ్రమానికి వెడితే రాముడికి అసహ్యం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. వశిష్ఠుడు, సుమంత్రుడు, నేను, మరికొద్ది మంది మాత్రమే ఆ పొగ ఉన్న ఆశ్రమం దగ్గరికి వెడతాం. రాముడిని చూచి మాట్లాడి అప్పుడు మిమ్మల్ని అక్కడికి పిలిపిస్తాం. రాముడు వచ్చాక మాకు కనపడ్డాక అప్పుడు ఆయన ఆజ్ఞతో మీరు వద్దురు కానీ అని వాళ్ళందరినీ అట్టే పెట్టేట. అలాగే అన్నారు వాళ్ళు. భరతుడు అటు బయలుదేరబోతూ ఉండగా వాళ్ళలో వాళ్ళు, పొగ వస్తున్న చోట రాముడు ఉండాలో, వచ్చి రాముడి దర్శనం మనకు అవ్వాలో అని వాళ్ళు మహానందం పొందారు. మామూలు ఆనందం కాదు, బభూవ హృష్ట, మహానందం పొందారు. హృష్టాహ, ఆనందం పొందిరి. ఎందుకని, కొద్దిసేపట్లో మనకి రామదర్శనం అవుతుంది అనుకున్నారు. వీళ్ళంతా ఇలా ఆనందం పొందుతున్న సమయంలో అక్కడేం జరిగిందో తెలుసుకోవాలిగా. రాముడికి కొండలంటే ఇష్టం. కొండల మీదకి నడిచి వెడతాడు ఆయన, హెలికాప్టర్లో వెళ్ళట. నేను ఎక్కడ రాశాడు, దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరవు గిరివన ప్రియ. రాముడికి కొండల మీదకి కాలినడకన వెళ్ళడం ఇష్టం, చెట్లు ఎక్కడం ఇష్టం, అడవులు తిరగడం ఇష్టం, అక్కడున్న ప్రాంతాలు దర్శించడం ఇష్టం, తీర్థయాత్రలంటే బాగా ఇష్టం. అందులో మనం కూడా ఏం చేయాలన్నమాట, కొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్రాలు ఎక్కి వెళ్ళాలి కదా కేదారంలో, రాముళ్ళ నడిచి వెళ్ళాలట, అప్పుడు రాముడు సంతోషిస్తాడు. అంటే నేను చెప్పేది రాముళ్ళ పడుచువాళ్ళు, దశరథుళ్ళు అయిపోయిన వాళ్ళు వద్దులండి, వాళ్ళు చక్కగా ఇళ్లలో కూర్చుందరు. కానీ ఈ ఒకరోజున రాముడు లక్ష్మణుడిని ఎక్కడికో పంపాడు ఏదో పని మీద, సీతాదేవితో కలిసి బయలుదేరాడు. ఆ ఇద్దరు శచీదేవి ఇంద్రుడిలాగా నడుచుకుంటూ వెళ్ళారు. రాముడు ఆవిడికి చిత్రకూట పర్వతం మీద ఉన్న సౌందర్యం చూపించాడు. భద్ర అంటే ఓ శుభప్రదమైన దాన చూచావు ఈ చిత్రకూట పర్వతం యొక్క సౌందర్యం. ఒక పక్కన సరస్సులు కొండ మీద ఉన్నాయి, మరో పక్కన మొత్తం కొండ చుట్టూ తా మందాకినీ నది ప్రవహిస్తోంది, గంగానది. ఈ గంగానదిలో పువ్వులు చిన్న చిన్న తీగలు ఉన్నాయి, అవన్నీ ఆహ్లాదంగా ఉన్నాయి, సువాసనిస్తున్నాయి. హంసలు, బిగ్గురు పక్షులు, కోకిలలు, నెమళ్ళు మొదలైనవన్నీ ఇక్కడ తిరుగుతున్నాయి. ఈ పరమ పవిత్రమైన ప్రకృతిని చూస్తూ ఉంటే, ఈ ప్రాకృతిక దృశ్యాలు చూస్తూ ఉంటే అయోధ్యకు దూరం అయిపోయామనే బెంగ రవ్వంత లేదు చూసావు. మరో పక్కన ధాతువులు ఉన్నాయి, ధాతువు అంటే ఇంగ్లీష్లో ఓర్ అంటాం, ముడి ధాతువు, ఇనప ఖజం ఖనిజం, బంగారపు ఖనిజం, వెండి ఖనిజములు, ఇవన్నీ కొండల్లో ఉన్నాయి. అవి అప్పుడప్పుడు రాళ్ళు పగిలి పైకి వస్తూ ఉంటాయట. ఆ పైకి వచ్చిన ఖనిజములు భలే మనోహరంగా ఉంటాయండో, ముడి పదార్థం మరింత బాగుంటుంది. అందువల్ల కూడా ఈ కొండ ఆహ్లాదంగా ఉంది. ఇంకా ఈ పక్కన రకరకాల మృగాలు ఉన్నాయి, మామూలు మృగాలు, అవన్నీ కూడా భయంకరమైన సింహాలు, శరభాలు, శార్దూలాలు. ఈ పక్కన పుష్పవద్భి ఫలోపేత, పువ్వులతో పళ్ళతో ఉన్న చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు, రేగు చెట్లు, ఉసిరికి చెట్లు, మంకిల చెట్లు, మామిడి చెట్లు, తీయ మామిడి చెట్లు, మద్య చెట్లు, లొద్దుగు చెట్లు, అర్జున వృక్షాలు, గన్నేరు వృక్షాలు, ఇవన్నీ మనకి ఆహ్లాదం కలిగిస్తున్నాయి, కళ్ళకి ఆనందం కలిగిస్తున్నాయి. మరో పక్కన కొండ మీద నుంచి కిందకి దబ 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 జలపాతాలు వెళ్ళిపోతున్నాయి. ఈ వాటర్ఫాల్స్, జలపాతాలు మరింత మనోహరంగా ఉన్నాయి. ఈ జలపాతములు కొన్ని చోట్ల సన్నగా, కొన్ని చోట్ల మిన్నగా ప్రవాహంగా పెడుతున్నాయి. అవి రాళ్ల మీంచి రాళ్ల మీదకి పడుతూ ఉంటే ధమ్ ధమ్ అనే శబ్దం వస్తున్నాయి. ఆ శబ్దములు మృదంగ శబ్దాన్ని మరిపిస్తున్నాయి. మరో పక్కన మత్తగజాలు పెడుతున్నాయి. ఈ సుందరవనంలో నివసించటం స్వర్గసింహాసనం మీద కూర్చోవడం కంటే బాగుంది. నిజానికి నాన్నగారు మనకి వనవాసం శిక్షగా కాదు, రక్షగా ఇచ్చినట్టుగా ఉంది. అడవిలో ఉన్నంత ఆనందం ఇంట్లో ఉంటే ఉంటుందా? ఈ చెట్లు, ఈ పొట్లు అక్కడ కనపడతాయి, ఈ ప్రకృతి అక్కడ కనపడుతుందా, ఈ పళ్ళు అక్కడ కనపడతాయా, అక్కడ కొళ్ళు ఇక్కడ పళ్ళు అంటున్నాడు ఆయన. ఇంతలో ఏం జరిగింది, హఠాత్తుగా మందాకిని అనేది కనపడింది. చెప్పాగా అక్కడ గంగా నదిని మందాకిని అంటారు, పెద్దగా కాకుండా ఒక చిన్న పాయ మాత్రమే ప్రవహిస్తుంది అక్కడ. ఆ పాయను చూపించాడు. సీత చూచితివా ఈ మందాకిని, విచిత్ర పులినాం రమ్యాం హంససారససేవితాం కమలైహి ఉపసంపన్నాం పశ్య మందాకినీం నదీం. ఈ మందాకిని అందమైన నది, ఉయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తోంది ఇక్కడ. ఈ ఉయ్యారం చూస్తుంటే ఒక నర్తకిలా ఉంటుంది. ఈ నదీ తీరంలో ఇసుక తిండిలు కొన్ని చోట్ల కనపడుతున్నాయి. ఆ ఇసుక తిండిల మీద ఉన్న పక్షుల కోతలు సంగీత ధ్వని కంటే బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే గంధమాదన పర్వతం మీద ఉన్న సౌగంధిక సరస్సు కంటే ఇది బాగుంది. నాకు ఇది ఎంతో ఇష్టం. ఆ లేళ్ళు చూడు, బెదిరిపోతూ అటు ఇటు కదులుతూ చెంగు చెంగులు పెడుతూ ఉంటే ఎంత బాగుందో. కొంతమంది మునులు ఈ ప్రకృతి సౌందర్యాన్ని విడిచిపెట్టి కఠోర దీక్షతో కళ్ళు మూసుకొని పరబ్రహ్మమును మాత్రమే దర్శనం చేస్తున్నారు. వాళ్ళకి తిండి వద్దు, నిద్ర వద్దు, అందము వద్దు, బంధ వద్దు, వాళ్ళకి పరమాత్మ తప్పేమక్కర్లేదు. ఆ ఋషులను చూడు, ఇక్కడ సిద్ధ పురుషులు, అక్కడ కింపురుషులు తిరుగుతున్నారు. మనం మూడు పొట్ల సంధ్యావందనాలు చేసుకుంటూ కందమూలాలు తింటూ ఈ ప్రాంతంలో విహరించటం వల్ల పరమాత్మ స్వరూపమైన ప్రకృతిలో ఉన్నట్టున్నామే అన్నది. ఇంతలో కొన్ని పళ్ళు కనపడ్డాయి. ఆ పళ్ళు పట్టుకొచ్చాడు ఆయన. ఈ పళ్ళల్లో కొన్ని దుంపలు ఉంటాయి, అవి ఉడకబెడతారు. రాముడు అక్కడ పొగ పెట్టి పొయ్యి పెట్టి, కట్టెలతో పొయ్యి పెట్టి అందులో కాల్చిన దుంపలు ఇచ్చాడు. మంచి తాపసులు తినేటటువంటి కాల్చిన దుంపలు ఇచ్చాడు. పళ్ళు గుజ్జు తీసి ఇచ్చాడు. సీతాదేవికి ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేటండి ఆయన, అది భర్త చేయవలసిన పని. భార్యామణికి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా వాడి లైఫే ఫ్రూట్ఫుల్ అవుతుంది అన్నమాట. నిజంగా చెప్పారు ఇక్కడ చూడండి, ఫలమూలములు గుజ్జుతో ఆవిడకి ఆనందం కలిగించారని చెప్పారు. నేను చెప్పిన వాడు కాదు మరి. సీతాం మాంసేన చందయన్ అన్నాడు అంతే ఆయన. అంటే రాముడు చూసి మనం నేర్చుకోవాలి. ఆయన అలా ఇచ్చి, ప్రాణేశ్వరి ఈ పళ్ళు చూడు, ఇవి పవిత్రం, ఇవి మధురం, ఇవి కందమూలాలు, ఇదిగో ఈ గుజ్జు తిను అని అవన్నీ పెట్టడం మొదలుపెట్టాడు. తీరా ఆవిడ కొంచెం రసం తాగింది, కొంచెం పళ్ళ మొక్కలు తింది, ఇంతలోనే దబ 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 శబ్దాలు వినబడ్డం మొదలెట్టాయి. ఏమిటా అని చూశారట వీళ్ళు కొండ మీద నుంచి. కొండ మీద నుంచి కిందకు చూస్తే పెద్ద సైన్యం వస్తూ ఉండడం వల్ల సైనికుల యొక్క కాలి శబ్దాలు, ఏనుగుల యొక్క కాళ్ళ శబ్దాలు, గుర్రముల గిట్టల శబ్దాలు, రథాల యొక్క దొర్లుడు శబ్దాలు, ఈ శబ్దముల వల్ల పైకి లేచినటువంటి ధూళి, ఈ ధూళిని చూచి భయపడి పరిగెడుతున్న మదపుటి ఏనుగులు, గుర్రాలు, ఏనుగులు, కుక్కలు ఇవన్నీ కనపడ్డాయి. ఆ సమయమునకు లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. వెంటనే రాముడు లక్ష్మణుడికి వేసి తిరిగాడు. లక్ష్మణ ఏమిటి విచిత్రం, ఓ పక్క నుంచి ఎక్కడి నుంచో మేఘగర్జన వంటి గంభీర ధ్వని వినబడుతోంది, ఎక్కువ మంది మనుషులు కోలాహలంగా మాట్లాడుతున్నట్టుగా శబ్దం వినబడుతోంది. ఆ శబ్దమునకు అరణ్యాల్లో ఉన్న ఏనుగులు పులులు పారిపోతున్నాయి. ఎవరైనా మహారాజు కానీ రాజకుమారుడు కానీ ఈ వనంలో వేటాడడానికి వచ్చాడా, ఇక్కడ వేటకు రారే ఎవరును, ఎందుకంటే మనం వచ్చి ఇన్నాళ్ళు అయిందా, ఇన్నాళ్ళు చూసాం ఇక్కడ మునులు తప్ప వేటాడేవాళ్ళు రావడంలా, అసలు ఇక్కడికి రారు వాళ్ళు. అటువంటిది ఇక్కడ వేటకు ఎవరు వచ్చుంటారబ్బా, ఒకసారి చూడు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు రాముడు చెప్పి చెప్పగానే పని చేస్తాడుగా, అక్కడ పెద్ద మద్ది చెట్టు ఉంది, ఎత్తైన మద్ది చెట్టు, దాదాపు ఆ మద్ది చెట్టు 2 మైళ్ళు పొడుగుందిట. ఆ చెట్టు చకచకచక ఎక్కాడు. అందుకే రామాయణం చదవాలి, మనం కూడా చెట్లు ఎక్కడ నేర్చుకోవాలి. ఇవన్నీ పెద్దలు చెప్పారు, లక్ష్మణుడు చకచక అంత మద్ది చెట్టు ఎక్కట్టండి మరి, చిన్నప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి కదా అడవిలో ఎక్కగలిగాడు. మరి ధర్మరాజు గారు చెట్టు ఎక్కి పైన మొత్తం ధనుస్సులు అవి పెట్టాడు వనవాసాన్ని నుంచి విరాటరాజు గారి దగ్గరికి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు. అవన్నీ మనం పెద్దల దగ్గర తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఆయన చెట్టు పైకి ఎక్కాడు. అలా ఎక్కగా ఎక్కగా పైన దూరం నుంచి జెండాలు కనబడ్డాయి, ఏనుగులు గుర్రాలు అన్నీ కనబడ్డాయి. చకచక కిందకి తిరిగాడు. అన్నో శ్రీరామ, మన అగ్నిహోత్రాన్ని చల్లార్చి, ఓ పక్కన వంట అగ్ని, మరో పక్కన హోమాగ్ని, ఈ రెండూ చల్లార్చి. ఎందుకని, అగ్ని మీద నుంచి పొగను బట్టి ఆ శత్రువులు ఇక్కడికి వస్తారు. ఎవరో శత్రువులు వచ్చారు, వాళ్ళు ఈ పొగను బట్టి మనకి కనిపెడతారు, మనమే యుద్ధానికి వస్తారు. మనమంటే మగవాళ్ళం, కానీ వదిలిగారి భద్రత మనకు ముఖ్యం కాబట్టి సీతని ఈ పక్కనున్న సురక్షితమైన ఒక గుహలో పెట్టి, ఇక్కడ గుహ ఉంది కొండ గుహ, ఆ గుహలో ఆవిడ పెట్టు, వింటికి నారిని సంధించు, ధనుర్బాణాలు వెనక్కి తగిలించుకో, కవచం ధరించు అనగానే ఈ తొందరపాటు లక్ష్మణుడికి ఎక్కువ అని తెలుసు ఆయనకి. అందుకని లక్ష్మణ, యుద్ధం యుద్ధం అంటావు, అసలు యుద్ధానికి సిద్ధం అవ్వాలంటే వచ్చిన వాళ్ళు ఎవరో తెలియాలి కదా, ఇంతకీ ఆ శాన ఎవరిది అన్నాడు. పళ్ళు పటపట పొరుగుతూ లక్ష్మణుడు, ఇంకెవరిది ఈ శాన, క్రూరాత్మురాలైన కైకేయి కొడుకు భరతుడిది, అందుకే యుద్ధానికి సిద్ధపడు అన్నట్లు. ఎలా చెప్పగలను చెప్పనా, ముందుస్తున్న రథానికి పైన ఓ జెండా కనపడుతోంది, ఆ జెండా మీద కోవిదార వృక్షం అంటే ఎర్రకాంచనం చెట్టు ఉంది, కోవిదార వృక్ష ధ్వజం మన ఇక్ష్వాకు వంశస్థులది, అది ఎవరు రాజైతే వాళ్ళ జెండా మీద ఉండాలి, కాబట్టి ఇప్పుడు భరతుడు రాజు కాబట్టి భరతుడే ఈ జెండా వేసుకు ఇక్కడికి వచ్చాడు. మారు మాట్లాడకుండా ధనుస్సులు ధరిద్దాం, పర్వత శిఖరం పైకి వెళ్ళిపోదాం, కవచాలు ధరిద్దాం, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందాం, సీతని జాగ్రత్తగా దాచిపెడదాం. ఈ సీతని ఆ దుర్మార్గుడు చూడగలడా, మనం ఇక్కడి నుంచే వాడి మీద బాణాలు వేసి వాణ్ణి వాడి సైన్యాన్ని చీల్చి చెండాడదాం, మనం ఎత్తు మించి కిందకి బాణాలు ప్రయోగిస్తే మనకి బాణాలు తగలు వాళ్ళు తస్తారు. ఈ భరతుడి వల్ల నీ రాజ్యం పోయింది, ఈ భరతుడి వల్ల నువ్వు అడవికి వచ్చావు, ఈ భరతుడి వల్ల కొండల మీద పడుకుని నిద్రపోతున్నావు, ఈ భరతుడి వల్ల కందమూలాలు తింటున్నావు, ఈతడి వల్ల మనకు జరిగిన అపకారం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల జరగదు, ఏనుగుని చెట్టు మించి కిందకి ఒక్క బాణంతో బోయివాడు పడగొట్టినట్టుగా వీడిని పడగొట్టేస్తాను, ఈ కైకని మందరని వాళ్ళ అనుబంధం అందరూ ఎవరెవరున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను. అంటే కైక చుట్టాలని, మందర చుట్టాలని, భరతుడు చుట్టాలని, ఈ అనుబంధం ఎవరికి ఉంటే భరతుడితో వాళ్ళందరినీ వేసి పారేద్దాం. ఇంతవరకు ఎన్నో అవమానాలు నువ్వు భరించావు, నేను భరించాను. నాలో అంతకంతకి క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతోంది. ఈ అగ్ని వాణ్ణి, వాడి సైన్యాన్ని ఎండుగడ్డిని కాల్చినట్టు కాలుస్తుంది. అగ్ని అలా ముట్టిస్తే ఎండుగడ్డి బూడిదైపోతుంది. ఈ భరతుడు, వాడి సైన్యం ఎండుగడ్డి, నా క్రోధాగ్నితో వాళ్ళని తగలబెడతాను. ఈనాడు వాడి ఏనుగుల్ని కుంభస్థలాలు తీరుస్తాను, గుర్రాల్ని పడగొట్టేస్తాను, ఈ చిత్రకూట పర్వతం రక్తశక్తం చేస్తాను, వీళ్ళందరి శరీరాలు ముక్కలు ముక్కల కింద తిరిగి మాంసం ముద్దలు నేల మీద పడేలా చేస్తాను. ఆ మాంసం ముద్దల్ని అడవిలో ఉండే పులులు సింహాలు తింటాయి అని ఊగిపోయాడు. ఒకసారి క్రోధమూర్ఛితుడైపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ ధనుసు తీసి పక్కన పెట్టు, కత్తి తీసి పక్కన పెట్టు, డాలు వద్దు, తోలు వద్దు, కవచమును, తోలు కవచము లేదు, డాలు లేదు. భరతుడు స్వయంగా వస్తుంటే ఈ డాళ్లతో కత్తులతో పని పెట్టిన ఆయన మనకి, మన తండ్రి సత్యసంధుడు, ఆయన్ని నిజంగా సత్యం పలికేవాడిని చేయటం కోసం ఆయన మాట నిలబెట్టడానికి మనం వచ్చి మనం సత్యసంధులు అయ్యాము. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన భరతుడిని చంపితే అప్పుడు క్రోధాంధుడివా సత్యసంధుడివా నువ్వు? భరతుడిని చంపాక ఈ దరిద్రపు రాజ్యం మనకెందుకు? లక్ష్మణ, సంపద ఎప్పుడు ఆనందం కలిగిస్తుంది అంటే సోదరులతో, తల్లిదండ్రులతో, బంధువులతో, అందరితో కలిసి సంపదలు అనుభవిస్తే అప్పుడు ఆనందం. సోదరుల్ని చంపి వాళ్ళని ఏడిపించి ఆ డబ్బుతో మనం ఏం సుఖపడతాం? అసలు నాకు డబ్బు కంటే మీరే ఎక్కువ. ధర్మమర్థంచ కామంచ పృథివీ చాపి లక్ష్మణ ఇచ్చామి భవతామర్థే హే తత్ ప్రతి శృణోమితే. నాకు రాజ్యం, ధర్మం, అర్థం, కామం మీ తర్వాత ఏదైనా. అసలు నేను ఏదైనా కోరుకుంటున్నానంటే అది మీకోసమే. నాకు ధర్మము కానీ, అర్థం కానీ, కామం కానీ ఏవైనా మీ తర్వాతే. మీరు లేకపోతే సంపదలొద్దు, నువ్వు, భరతుడు, శత్రుఘ్నుడు మీరందరూ ఉంటేనే నేను ఏదైనా సుఖంగా ఉంటాను. నా మీద ఒట్టు, నా ఆయుధాల మీద ఒట్టు. రాజ్యం నేను స్వీకరించాలంటే మీరుంటేనే స్వీకరిస్తాను. మీలో ఎవరికి ఏదైనా జరిగినా నాకేమీ వద్దు. ఈ చరాచర సముద్రాలతో కూడినటువంటి భూమండలం అంతా నాకు ఇచ్చినా నాకు వద్దు. మీ సోదరులు ఉంటే చాలు. నీకు, భరతుడికి, శత్రుఘ్నుడికి లేని సుఖం నాకెందుకు, కాస్త తగ్గు అని భరతుడి గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పాడు. ఆ విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుంటాం.